ఓం నమో భగవతి రుద్రాయ. ఓం నమో భగవతి రుద్రాయ. ఓం నమో భగవతి రుద్రాయ. శివాయ శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. శివాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతి రుద్రాయ. ఓం నమో భగవతి రుద్రాయ. శివాయ నమః. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. శివాయ నమః. శివాయ నమః. ఓం నమః శివాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, సంవత్సరానికి ఒకసారి ముత్యాలం పాడేస్తున్నాను. శివాలయం వెంకట నరసింహరాజు గారు తదితర భక్తులు ఆహ్వానాన్ని పురస్కరించుకుని ముత్యాలం పాడు శివాలయానికి సంవత్సరానికి ఒకసారి రావటం జరుగుతుంది. అయితే సర్వసాధారణంగా సిటీస్లో మధ్యాహ్నం 2 గంటలకి 3 గంటలకి ప్రవర్తనలు ఏర్పాటు చేయటం మంచిది కాదు. సాయంత్రం 6 గంటలకి ఏర్పాటు చేయాలి. అంటే ఏలూరు వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో మా ప్రవర్తనలు ఎప్పుడు పెట్టినా సిటీస్లో సాయంత్రం 6 గంటలకి ఏర్పాటు చేస్తారు. అంటే ఎప్పుడు విజయవాడ వచ్చినా మేము సాయంత్రం 6 గంటలకి ఇక్కడ ప్రవర్తన ఏర్పాటు చేయవలసిందిగా, సాయంత్రం 6 గంటలకి సిటీస్లో అనుకోవడం అది, సాయంత్రం 6 గంటలకి ఈ ప్రవచనాలు ఏర్పాటు చేయవలసిందిగా వెంకట నరసింహరాజు గారిని ఆర్థిస్తున్నాం. తర్వాత ఈ సమావేశం అయిన తర్వాత, ఈ జ్ఞానయజ్ఞం పూర్తి అయిన తర్వాత, అది పొలమూరు నేలపోగిలి, నేల పోగిలి, ఆరు ఊరి పేరు నేల పోగిలి. రెస్ట్ కూడా వారి మాకు బంధువులు కూడా నేల పోగిలి. అక్కడ నేల పోగిలిలో జన్మించడానికి ఒకసారి మాకు జిల్లా వెస్ట్ గోదావరిలో జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చేశారు. ఇంకా చాలా చేయాలి అని అడ్వకేట్ అని పేరు నాకు గుర్తు రావటం. వెస్ట్ గోదావరి అడ్వకేట్ ఇంకే కొన్ని కొన్ని పదాలు కాంగ్రెస్ లీడర్ ఆయన రాజగోపాలాచారికి సహచరుడు. నా గోపాల్ రెడ్డి గారు ఒకసారి చెప్పారు, నేను ఎప్పుడో 28 సంవత్సరంలోనే నేను ఆ కాంపోజిట్ స్టేట్లో పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాను. నా పేరు ట్యాగూర్ గారు, గాంధీ గారు సూచిస్తే గాంధీ గారు రాజాజీకి సూచించారు. ఆయన ట్యాగూర్ గారు చదువుకున్నారు గోపాల రెడ్డి గారు. నాకు అప్పుడు పెళ్లి కాలేదు, నాకు 28 సంవత్సరంలో నాకు పెళ్లి కాలేదు. నేను పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన కాంపోజిట్ స్టేట్లో, అప్పుడు నా కాంపోజిట్ స్టేట్లో నాకు ఈ పంచాయతీరాజ్ అనుభవం లేదు. అప్పుడు ఏదైనా ఉంటే ఈ పొలమూరు రాజు గారిని అడుగుతా ఉండేవాడు అనుభవానికి. నేల పోగులు అంటే ఆ చుట్టుపక్కల కొంత నేల, కొంత చుట్టుపక్కల గ్రామాల్లో కొంచెం కొంచెం నేల తీసి, కొంచెం గ్రౌండ్ తీసి ఒక ఊరు ఫారం చేశారు. ఆ చుట్టుపక్కల గ్రౌండ్ తీసి అంచేత నేల పోగుల కింద తీసి ఆ ఊరిని అక్కడ ఫారం చేశారు కాబట్టి నేల పోగులు అని ఆ ఊరికి ఆ పేరు అంతకొచ్చింది. నేల పోగిలి అంటే కొన్ని నేల చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంత గ్రౌండ్ నుంచి తీసి ఒక ఊరి కింద అక్కడ ఫారం చేస్తారు అని చెప్పి దానికి నేల పోగిలి. వాళ్ళ స్వగ్రామం కూడా నేల పోగిలి నరసింహరాజు గారు. ఆయన శ్రీశైలంలో ఎడ్యుకేషన్ ఇంజనీర్ చేశారు దేవస్థానాల తరఫున. తర్వాత సింహాచలంలో సింహాచలం చేశారు. విజయవాడ 6 సంవత్సరాలు దుర్గమ్మ గుడిలో ఎడ్యుకేషన్ ఇంజనీర్ చేశారు. తర్వాత ఈ దేవస్థానం ఇక్కడ నిర్మించినప్పుడు దీనికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అంతా చూశారు. అంతేది వారు రిటైర్ అయిపోయారు. ఈ మధ్యనే జనవరి 31 శ్రీశైలంలో రిటైర్ అయిపోయారు. అంటే ఈ దేవస్థానానికి ఇక్కడ అమ్మవారి దేవస్థానానికి ఈ దేవస్థానానికి వారు సేవలు అందించినందుకు గుర్తుగా ఈ సమావేశం అనంతరం ఆ రిటైర్డ్ నర్సింహరావు గారికి చిన్న సన్మానం ఏర్పాటు చేశారు. అది ప్రవచనం అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు మీరు కూర్చుంటే సన్మానం కూడా మీరు తిరగించవచ్చు. అది నేత్రానందం. నేను చెప్పి మాటలు మీకు చెవులకు ఆనందం, అది కళ్ళకు ఆనందం. వారి సన్మానం కళ్ళకు ఆనందం, నేను చెప్పి మాటలు మీకు మీ చెవులకే ఆనందం. నర్సింహరావు గారికి సన్మానం ఈ మీటింగ్ అయిన తర్వాత. ఇక్కడ మనకు అమ్మవారిని దర్శనం చేసుకొచ్చాం, తర్వాత గణపతిని దర్శనం చేశాం, శివుడు అయ్యగారిని అమ్మగారిని అందరిని దర్శించాం. శివుడేమో మ్యాథమెటిక్స్, అమ్మవారి ఫిజిక్స్. శివుడు మ్యాథమెటిక్స్, అమ్మవారు ఫిజిక్స్. గణపతి అంటే ఏంటి అనుకుంటారు, విష్ణు యొక్క అంశం. గణపతి అంటే విష్ణు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు, మనకి పెద్దవాళ్ళు మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో పెద్దవాళ్ళు ఎవరంటే ఐన్స్టీన్ అక్కడ, న్యూటన్ అక్కడ, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో. అయితే న్యూటన్ ఎక్కువ మ్యాథమెటిక్స్లో కృషి చేశాడు, ఐన్స్టీన్ ఎక్కువ ఫిజిక్స్లో కృషి చేశాడు. ఇద్దరు సమానులు. ఈ మోడర్న్గా వచ్చిన వాళ్ళు అణువుని ఛేదించి, అణువులో ఇంత శక్తి ఉందని అణు బాంబులు రావటం, కాటన్ బాంబులు రావటం అన్నీ కూడా ఎన్నిట్లు కూడా ఈ మోడర్న్ సైన్స్కి ఒక ఫాదర్ లాంటి వాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. 1955 వరకు అది జీవించన్నాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏంటంటే పదార్థానికి శక్తికి భేదం లేదన్నాడు. శివుడు పదార్థం అయితే అమ్మవారు శక్తి, అగ్ని పదార్థమైతే దాంట్లోని వేడి శక్తి. అగ్ని పదార్థం అనుకోండి, దాంట్లోని వేడి శక్తి. అగ్ని వేడి లేకుండా ఉండదు, అంటే పదార్థం లేకుండా శక్తి ఉండదు, శక్తి లేకుండా పదార్థం ఉండదు. అగ్ని వేడి లేకుండా ఉండదు, వేడి అగ్ని లేకుండా ఉండదు. అంచేత మనకు ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, మీరు ఎప్పుడు శివుడి గురించి చెప్తారంటే అమ్మవారి గురించి చెప్పరంటారు. మీరు ఎప్పుడు చూసినా మాట్లాడితే శివ శివ అంటారు, శివుడి గురించి ఎక్కువ మాట్లాడతారు, అమ్మవారి గురించి ఎక్కువ మాట్లాడరు అంటారు. వాళ్ళు నేను శివుడి గురించి చెప్పే ప్రతి మాట అమ్మవారికి వర్తిస్తుంది, అలాగే అమ్మవారి చెప్పిన మాట చెప్తే శివుడికి వర్తిస్తుంది. వారి వీరి వేరైతే కదా, రెండు ఒకటే. సరసరళంగా మ్యాథమెటిక్స్ కంటే ఫిజిక్స్ చాలా కష్టం అని చెప్తారు. అంటే మ్యాథమెటిక్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక మోడల్ తీసుకుంటే ఆ మోడల్లో ఎక్కడైనా మోడల్ ప్రకారం చేసేస్తే వచ్చేస్తాయి, కానీ ఫిజిక్స్కి అనాలిసిస్ ఎక్కువ ఉండాలి. మ్యాథమెటిక్స్ కంటే ఫిజిక్స్లో కొంచెం బ్రెయిన్ ఉండాలి, అనాలిసిస్ ఎక్కువ ఉండాలి. అనాలిసిస్ అంటే మ్యాథమెటిక్స్ కంటే కూడా ఫిజిక్స్లో అనాలిసిస్ ఎక్కువ ఉండాలి. అది ఆ సబ్జెక్ట్ ఇప్పుడు మనకు అనవసరం. అంటే శివుడు నిప్పు అయితే అమ్మవారు వేడి, అమ్మవారు అందులో ఉన్న ఉష్ణం. అంటే ఇద్దరు చెప్పటం, ఇద్దరు వేరు కాదు అని చెప్పటం. కాబట్టి ఏం చెప్పాడంటే శివుడి శబ్దం అయితే దాని అర్థం పార్వతి అని చెప్పాడు. శబ్దము అర్థము వేరుగా ఉండవు, శబ్దం ఉన్న చోట అర్థం ఉంటుంది, ఉండి చేరుతుంది. అలాగే కాళిదాస ఏం చెప్పాడంటే శబ్దం శివుడైతే దాని అర్థం పార్వతి అని చెప్పాడు, అంటే ఇద్దరు వేరు కాదని చెప్పటం. తర్వాత మా ఈ జ్ఞానయజ్ఞాల ప్రవచనాలు ఏంటంటే సరసరంగా సన్యాసులు వాటికి సబ్జెక్ట్ చెప్పాలి. యజ్ఞాలు యాగాలు గృహస్థులు చేయొచ్చు కానీ సన్యాసులు చేయకూడదు. ఈ సన్యాసులు సబ్జెక్ట్ వేసి ఎక్కువ యజ్ఞాలు యాగాల్లో గడిపోతున్నారు. మీరు యజ్ఞం చేస్తే యాగం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయంటే మా కూడా పడతారు. మీరు మీ అజ్ఞానం పోగొట్టుకుని అంటే మమ్మల్ని ఎవరు చూస్తారు, ఎవరు గౌరవిస్తారు, మమ్మల్ని ఎవరు గౌరవిస్తారు? మీ అజ్ఞానం పోగొట్టుకోండి మేము సబ్జెక్ట్ చెప్తాంటే మమ్మల్ని ఎవరు గౌరవిస్తారు, ఎవరో గౌరవించారు? మార్కెట్లో మాకు ఇది ఉండదు. కానీ యజ్ఞం చేసి యాగం చేసి మీకు ఆ కోరిక నెరవేరుతుంది, ఈ కోరిక నెరవేరుతుందని చెప్తే జనం తండోపతాండాలుగా వచ్చేస్తారు. అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కోసం. అంటే మనిషికి ఏది మంచిదో వాడికి తెలియదు, మనకేది మంచిదో మనకంటే ఎక్కువ ఈశ్వరుడికి బాగా తెలుస్తుంది. కానీ ఈ సబ్జెక్ట్ యొక్క ప్రయోజనం ఏంటంటే సైన్స్ని ఎప్పుడు కూడా దానికి చేత కాని విషయం అడగకూడదు. సైన్స్ మనం సైన్స్ ఎప్పుడు కూడా దానికి ఏదైతే చేతనో అది చేయమని అడగాలి. కానీ దానికి చేత కాని విషయం సైన్స్ చేయలేదు. సైన్స్ మన కంఫర్ట్స్ తీసుకొస్తుంది, మన బాడీకి కంఫర్ట్ తీసుకొస్తుంది, కానీ హ్యాపీనెస్ తీసుకురాలేదు. దాని పని కాదు, అది దాని పని కాదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా ఊళ్ళో వంతుని కట్టాలనుకుంటున్నామని ఎలా కట్టమంటారంటే అర్థం ఏంటి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా ఊళ్ళో వంతుని కట్టమంటున్నామంటే డాక్టర్ గారికి చేత కాని పని అడిగితే ఎలా ఉంటుంది? అంటే ఎవరు ఏది అడగాలో అదే అడగాలి. సారోల్ ఎస్టేట్కి సారోల్ సెల్ఫ్ నాలెడ్జ్ సారోల్ ఎస్టేట్కి తీసుకెళ్ళాం, కానీ సైన్స్ తీసుకెళ్ళలేదు. అలా భగవంతుడైన వాడు సైన్స్ ఆబ్జెక్ట్ కాదు. సైన్స్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది, ఆత్మకది కాదు. ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ లేదు ఆత్మజ్ఞానం. అంచేత బుద్ధుని చెప్పడం శంకరుని చెప్పనివ్వండి, ఉపనిషత్తులు చెప్పనండి, వేదాలు చెప్పనివ్వండి, వేద నిర్మితములు అంటే ఈశ్వరు యొక్క ఈశ్వరులోంచే వేదాలు వచ్చింది. ఒక మనిషి వేదం అనేది, వేదం అంటేనే జ్ఞానం. కొంతమంది ఈ మధ్యన అమ్మాయిలకి వేదం అని పేరు పెడుతున్నారు. వేద వేదాన్ని నేను సంతోషిస్తున్నాను ఆ పేరును చూసి. ఈ మధ్యన ఎవరిని అడిగాను నీ పేరు ఏం పేరు అంటే వేద అంది. చాలా సంతోషించాను, వేద అంటేనే జ్ఞానం, మంచి పేరు అనుకున్నాను. అంటే అవి ఈశ్వరు నిర్మితాలు, వేదాలు ఈశ్వరు నిర్మితాలు. దాని చేసుకుని ఋషులు రాశారు, మనుస్మృతి యాజ్ఞవల్క్య స్మృతి ఇవన్నీ కూడా ఋషులు రాశారు. దాని వేదాన్ని చేసుకుని అలా అంటే ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులన్నీ సమగ్రంగా తీసుకుని అందులోని జ్ఞానమే భగవంతుడు భగవద్గీతగా చెప్పాడు. వేదం స్మృతి అయితే మనుస్మృతి అయ్యము స్మృతి అది ఇది కూడా స్మృతిలోకి వస్తుంది. భగవద్గీత కూడా స్మృతిలోకి వస్తుంది, తర్వాత పురాణాలు. ఆచార్య శంకరుడు ఆదిశంకర ది గ్రేట్ ఆచార్య, మొదటి ఆచార్యుడు, ప్రథమ ఆచార్యుడు. అది ఏం చెప్తారంటే శృతి స్మృతి పురాణాల్లో మూడాట్లో కూడా సమానమైన కమాండ్ ఉందని. శృతి స్మృతి పురాణం ఈ అన్నిటితో పాటు దాని తాలూకు పాండిత్యమే కాకుండా కరుణామయుడు. ఇచ్చాడు కరుణ లేకపోతే ఇతరులకు టీచ్ చేయలేడు. ఎంతకంత కంపేషన్ ఇన్ని పట్ల కంపేషన్ లేకపోతే టీచింగ్ సాధ్యం కాదు. ఈ సబ్జెక్టు యొక్క దీని యొక్క ప్రయోజనం ఏంటి? జ్ఞాన యజ్ఞాల ప్రయోజనం ఏంటి? జ్ఞాన యజ్ఞం, ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం ఇవన్నీ యజ్ఞాలు గీతలు చెప్పాడు. ఇప్పుడు మనం జరుపుకునేది జ్ఞాన యజ్ఞం. మిమ్మల్ని అందరినీ జ్ఞాన యజ్ఞం ప్రయోజనం ఏంటంటే ఎక్కడ దుఃఖం లేదు, ఎక్కడ అశాంతి లేదు, ఎక్కడ అమృతం ఉందో, ఎక్కడైతే అమృత అనుభవం ఉందో, ఏ సుఖం తెలిసినాక దానికి సమానమైన సుఖం కానీ దానికి మించిన సుఖం కానీ ఏదైనా తెలుస్తుందో, ఏ శాంతితో ఓడలేనప్పుడు దానితో సమానమైన శాంతి కానీ దానికి మించిన శాంతి కానీ ఏదని తెలుస్తుందో, అట్టి ఈశ్వరుడు అది ఆత్మనండి, ఈశ్వరునండి, చైతన్యమనండి, బ్రహ్మమనండి, ఏ రకరకాల పేర్లు ఉన్నాయి. అలాగే మనస్సు కూడా రకరకాల పేర్లు ఉన్నాయి. జీవుడు అంటారు, మనస్సు అంటారు, చిజ్జడు గ్రంథి అంటారు, సైతాన్ అంటారు, దేహగతం మరి నేను అంటే మోత తలంపు అంటారు. దేహ మనకి నేను 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 అని ఒక తలంపు ఉంది. ఆ నేననే మొదటి తలంపు కూడా మనకు నేను నేననే ఒక తలంపు ఉంది. తలంపు అది నేను నేను అంటాం, అందరం నేను 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 అంటాం, కానీ అది తలంపే. అది అన్ని తలంపులకి మొదటి తలంపు. ఆ మొదటి తలంపులు మూల తలంపులు కూడా జీవుడు అని పిలుస్తారు. జీవుడన్నా చిజ్జడు గ్రంథన్నా రకరకాలు ఏమి పేరు, ఒకే పదార్థానికి చాలా పేర్లు ఉన్నాయి. అదేవిధంగా అంటే ఈ సబ్జెక్ట్ యొక్క ప్రయోజనం ఏంటంటే మిమ్మల్ని ఒక సుఖ, మీలో ఒక సుఖస్వరూపం ఉంది, అది దేవుడు అంటేనే అయ్యామని, రాముడని కృష్ణుడని యెహోవా అని అల్లా అని మనం అనుకుంటాం. దేవుడి పేరు అంటేనే బైబిల్ అని చెప్పండి అయ్యా, దేవుడు అంటే నేను ఉన్నాను, అయ్యా నేను ఉన్నాను. మన అందరికీ ఉండాలనుందా చనిపోవాలనుందా? అందరికీ ఉండాలనే ఉంది, ఆ ఉండటమే దేవుడు. ఎవరికి చనిపోవడం లేదు, అందరికీ ఉండాలనుంది. మన దేహంతో మనోదేహములతో సంబంధం లేకుండా ఒక సద్వస్తు ఒక నిజం మన హృదయంలో ఉంది. దానికి చావు పుట్టుకలు ఎలా ఉంటుందో తెలియదు, దానికి చావు పుట్టుకలు ఎలా ఉంటాయో తెలియదు, దానికి అశాంతి ఎలా ఉంటుందో తెలియదు, దానికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు, దానికి దుఃఖ స్పర్శ. దానికి సూర్యుడు ఏ విధంగా అయితే చీకటిని చూడలేడు, దానిలో మన హృదయంలో నిజానికి దుఃఖం ఉంటుందని అడ్రస్సే తెలియదు. అసలు సూర్యుని అడుగుతా అనుకోండి మనం, ఏమంటే చీకటి ఎలా ఉంటుందో చీకటి గురించి చెప్పమంటే చీకటి ఎలా ఉంటుందో ఎప్పుడు చూడలేదు. ఈయన అమెరికా వెళ్తే అమెరికాలో చీకటి ఉందండి, ఈయన అమెరికా వెళ్తే అమెరికాలో వెలుతురు వచ్చేస్తుంది, యూరప్ వెళ్తే యూరప్లో వెలుతురు వచ్చేస్తుంది, ఎక్కడికి సూర్యుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెలుతురు వచ్చేస్తుంది. ఆయనకి చీకటి కనపడదు, అసలు చీకటి కనపడదు. అదేవిధంగా ఈ ఆత్మ కూడా అది అజ్ఞాన దుఃఖం అంటే ఎలా ఉంటుందో, స్పర్శ ఎలా ఉంటుందో దానికి తెలియదు. అది ఒకటి నిజం, అది మన హృదయంలో ఉంది, ఎక్కడ లేదు. అదే భగవంత్ శ్రీ వాసుదేవ స్వామివారు ఈశ్వరుడు అని చెప్పాడు. భగవంతుడు వసుదేవుడు గారు అబ్బాయిగా చెప్పలేదు, ఈశ్వరుడు అని చెప్పాడు. ఈశ్వరుడు అని చెప్పి మీ అందరూ మీ అడ్రస్ ఒకసారి చెప్పండి అని అర్జునుడికి, మీ అడ్రస్ ఆంధ్ర హృదయంలో అంతర్యామగా ఉన్నాను అన్నాడు. అందరి హృదయాల్లో ఉన్నాను, అంతర్యామగా ఉన్నాను, వారి యొక్క దేహ ప్రవర్ధాన్ని అనుసరించి ఆశిస్తున్నానని. అయితే నేను ఏదో హృదయంలో నిజం ఉంది నిజం ఉందని అనుకుంటే సరిపోదు. అంటే అయ్యా నేను ఉన్నాను. రామకృష్ణ పరమహంస గారు మాట చెప్పారు, నేను నేనని నువ్వు అంటున్నావు తెలుసుకోవడం జ్ఞానం అన్నారు. పాండిత్యం జ్ఞానం కాదు, ఐశ్వర్యం జ్ఞానం కాదు, నీకున్న గౌరవం జ్ఞానం కాదు, నీకున్న ధనం జ్ఞానం కాదు, ఏది బాగా అవుట్ సైడ్ కాదు. అవుట్ సైడ్ కూడా వల్ల మీ అజ్ఞానం నశించదు, అజ్ఞాన ఆయుధ్యం నశించదు, దేహభ్రాంతి నశించదు. ఎంతకాలం అయితే దేహబుద్ధి నశించదు అంతవరకు మీకు ఆత్మబుద్ధి కలగదు. ఆత్మబుద్ధి కలిగే వరకు మీకు మన ఇలా శవాన్ని మోస్తూ ఉండవలసింది. అశాంతి మనిషి కూడా నీడలో వస్తుందో, ఆత్మ దేహబుద్ధి దేహాభిమానం ఉన్నంతకాలం అలాగే మనిషి కూడా నీడ ఎలాగ వస్తుంది. మీరు ఏ శరీరంలో ధరించినా సరే మీకు కూడా దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది. అంటే దుఃఖం అనేది స్థితి ఒకటి ఉంది, అశాంతి ఎలా ఉంటుందో తెలియని స్థితి ఒకటి ఉంది. ఆ స్థితి ఎక్కడ బయట లేదు, నీ లోపల ఉంది. ఆ నిజం అనేది భగవంతుడు చెప్పాడు, నీ అందరూ లేదా నేను ఉన్నానని. ఆ ఉండ ఆ ఉండటమే దేవుడు. మన దేహం ఉన్నా దేహం లేకపోయినా లోకం కనిపించినా లోకం కనిపించకపోయినా మనం చూసే పదార్థాలతో వినే విషయాలతో సంబంధం లేకుండా స్వాతంత్రంగా ఉన్నది. ఆ హృదయంలో ఒక నిజం ఉంది, అయ్యా నేను ఉన్నాను. ఇంకే ఉన్నాను ఉన్నాను ఉన్నానంటే దుఃఖం లేని స్థితికి వెళ్ళేది. ఆ ఉన్నదేదో నేనని నీకు తెలియాలి, అప్పుడు నువ్వు సార్వల స్టేట్కి వెళ్తావు. నేను ఉన్నానంటే సరిపోదు, నేను నేను నేనై ఉన్నాను. నేను ఉన్నానంటే మీకు సరిగ్గా లోపలికి వెళ్ళారు మీరు. నేను ఉన్నానంటే సరిపోదు, నేను ఆ ఏదైతే ఉందది నేనున్నాను. ఆ అద్వైతానుభవం ఆ అమృతానుభవం మీకు వచ్చే వరకు ఏ మనిషిని ఎంత పండితుడైనా ఎంత ధనమైనా ఎంత మీకు ధనవంతుడైనా అవుట్ సైడ్ కూడా ఓ సామ్రాజ్యానికి ఇంకా అధిపతిదైనా ఒక అశాంతి దుఃఖం మిమ్మల్ని విడిచిపెడితే వెంటాడుతూ ఉంటుంది. మన హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం యొక్క స్వరూపమే సుఖం, ఆ నిజం యొక్క స్వరూపమే శాంతి. అయితే దాని తాలూకు సుఖం మనకు వచ్చే వరకు అది ఒకటే స్వతంత్రమైనది. మిగతా అన్ని విషయాలు తోడుకునే సుఖాలు ఆ నిజమైన సుఖం ఒకటే స్వతంత్రమైనది, అదే ఇండిపెండెంట్. ఆ నిజమే మన ఉన్న ఒక నిజం ఉంది, దాని తాలూకు సుఖమే స్వతంత్రమైనది. దాని తాలూకు దాని సుఖం దుఃఖం మిశ్రం, దాని తాలూకు శాంతి దుఃఖం మిశ్రితం కానిది. అది ఇండిపెండెంట్ హ్యాపీనెస్ ఇండిపెండెంట్ గానే ఉంటుంది. బయట ఉన్న మనుషుల మీద కానీ పదార్థాల మీద కానీ ఏ ఆబ్జెక్ట్ మీద అది ఆధారపడదు, అది డిపెండెంట్ కాదు ఇండిపెండెంట్ గానే ఉంటుంది. అది దుఃఖం మిశ్రం, అక్కడెక్కడ దుఃఖం యొక్క స్పర్శ కూడా ఉండదు. ఇప్పుడు మనం కూడా కొన్ని సుఖాలు అనుభవిస్తున్నాం, ఎన్నో కొన్ని సుఖాలు మనం కూడా అనుభవిస్తున్నాం. ఈ దుఃఖ ఈ సుఖాలు దుఃఖ మిశ్రితములు. మనం ఏ ఇప్పుడు బయట నుంచి ఏ రకాల సుఖాలు వచ్చినా మనకి అందులో మనకు తెలియదు, అన్ని దుఃఖ మిశ్రితాలు. భవిష్యత్తులో రెట్టింపు రెట్టింపు మనకు దుఃఖం తెచ్చిపెడుతుంది. అది మనకు తెలుసుకున్నా అంతే, తెలియకపోయినా అంతే. మనకి తెలియకపోయినా నిప్పు మీద చెయ్యేసి తెలిసిన వాడికి కాలుస్తుంది, తెలియని వాడికి కాలుస్తుంది. నిప్పు మీద చెయ్యేస్తే తెలిసిన అది నిప్పు కాలుస్తుందని తెలిసిన వాడు కాదు, మనకి తెలియదు నిప్పు కాలుస్తుందని తెలియకపోయినా నిప్పు కాలుస్తుంది. దాని స్వభావం అది, దాని ఆ నిప్పు యొక్క స్వభావం అది. ఇప్పుడు మీరు గ్రహించవలసింది ఏంటంటే లోపల మీద మీకు తెలుసున్నా మీకు తెలియకపోయినా మీరు ఎరుగుతో అక్కడికి వెళ్ళినా మీకు తెలియకుండా వెళ్ళినా ఆ హృదయం యొక్క డెప్త్ లోకి వెళ్ళినప్పుడు, హృదయం యొక్క లోతులోకి వెళ్ళినప్పుడు ఆ సుఖం ఆ శాంతి ఆనందం మీ సహస్రం నిండిపోతుంది. దాని తాటి దాని తాలూకు సుఖంతో దాని తాలూకు శాంతితో దాని తాలూకు ఆనందంతో మీ సహస్రాలను నిండిపోతుంది. ఆ స్థితిలో ఉండి ఎవడైనా మీకు శబ్దం చెప్తే దాని ద్వారా మీకు ఆనందం అవుతుంది. కానీ కేవలం పాండిత్యం వల్ల అందేది కాదు. పాండిత్యం యొక్క ప్రయోజనం ఉంది, ధనం యొక్క యాన్ని కాంప్లీట్ గా ఊర్చేయట్ గొడవలో అది అన్ని మనం నేర్చుకుంటే మనసుతోటి ఎక్వైరీ చేసుకునేది. మ్యాథమెటిక్స్ అనండి, ఫిజిక్స్ అనండి, పాండిత్యం అనండి, ఎకనామిక్స్ అని మన మనసుతో నేర్చుకునే విషయాలు అది. ఇది ఎలా కాదు, ఇది ఎలా కాదు, మనస్సు యొక్క మూలంలోకి వెళ్తే ఇది తెలుస్తుంది. అది ఇది మనస్తోటి నేర్చుకునేది కాదు ఇది. అంటే మీరు గ్రహించవలసింది ఏంటంటే బుద్ధుడు చేసిన ప్రక్రియనా యేసుక్రీస్తు చేసిన ప్రక్రియనా మన ఉపనిషత్తులు చెప్పిన ఈ జీవుణ్ణి దుఃఖం ఎలా ఉంటుందో దుఃఖం ఎలా ఉంటుందో తెలియని స్థితిలోకి తీసుకెళ్ళాలి. సారా నెక్స్ట్ దుఃఖం లేని స్థితి ఒకటే కాదు, మీ దుఃఖం లేని స్థితికి తీసుకెళ్ళడానికి మీరు ఆనంద సాగరంలో శాంతి సాగరంలో ఊగిసలాడాలి. అది బాహ్య పరిస్థితుల వల్ల రాదు. పూర్వం మన వాళ్ళకి కార్లు లేవు, రైళ్లు లేవు, విమానాలు లేవు, ఒంటెద్దు బళ్ళు, గుర్ర బళ్ళు, రెండెడ్ల బళ్ళు. కానీ మనకంటే సుఖంగా ఉన్నారు. మనం అనుకుంటున్నాం వాళ్ళు ఏదో కష్టాలు పడిపోయారు అనుకుంటున్నాం. మనం రైళ్ళనే తిరిగి ఈ బాక్సులు రైలు బాక్సులు అట్లా తిరిగి పూర్వం వాళ్ళు చాలా కష్టపడిపోయారు మనం సుఖపడం. ఇప్పుడు రైళ్ళు వచ్చేసినాయి, కార్లు వచ్చేసినాయి, విమానాలు వచ్చేసినాయి, అందరికీ తెలవ కారు ఉన్నాయి. మీరు అది కోడలకు కారు, అత్తగారికి ఒక కారు, మాంగారికి ఒక కారు, అందరికీ తెలవ కారు, ఇంటి చుట్టూ కార్లు. మరి మీరు అందరూ సుఖంగా ఉన్నారు, ఎవరైనా చేయి చెప్పండి. మేము 100% అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్ లో ఉన్నాం, అన్ బ్రోకెన్ హ్యాపీనెస్ లో ఉన్నాం, పెర్మనెంట్ హ్యాపీనెస్ లో ఉన్నాం. ఎవరు ఉన్నవారు ఎవరైనా చేతి ఎత్తండి. అవుట్ సైడ్ గొడవల్లో బాహ్యమైన గొడవల్లో సుఖం అనేది లేదు. అయితే కొన్ని ఈ సైన్స్ ఏం చేసి టెక్నాలజీ ఏం చేసిందంటే కొన్ని మనకు కొన్ని అవసరం కొన్ని బాహ్యంగా కొన్ని ఏం చేసి సదుపాయాలు తీసుకుంది, దాన్ని సదుపాయాలు అంటారు. కొన్ని కంపోర్ట్స్ తీసుకొచ్చింది, కొన్ని సదుపాయ నిజంగా మన సుఖం సదుపాయాల మీద ఆధారపడి ఉంటే సుఖం తొలగిపోవాలి. పూర్వం ఎంతైతే సుఖపడ్డారో వాళ్ళు నీరుకాయ పంచిని కట్టుకుని హై స్కూల్లో కాలేజీలో చదువుకోకుండా మనకంటే ఎక్కువ సుఖపడ్డారు. వాళ్ళు నడిచేండి సుఖపడ్డారు, మన ఇమాడాలు ఎన్ని దుఃఖపడుతున్నాం. ఎంచేతంటే సుఖం అనేది బయట విమానాల్లో కానీ రైళ్ళలో కానీ కారుల్లో కానీ ఎక్కడ బయట లేదు, ఎక్కడ బయట అనేది లేని లేదు. అయితే నీకు దుఃఖం నీకు అంటే సుఖం ఎక్కడ ఉంది, లోపల ఉంది. శాంతి ఎక్కడ ఉంది, లోపల ఉంది. అంటే నీకు అది ఎక్కడైతే సుఖం లేదో అక్కడ వెతికిన కోటి సంవత్సరాలు వెతికినా మీకు దొరకదు. ఎక్కడైతే సుఖం ఉందో, ఎక్కడైతే శాంతి ఉందో, అక్కడ ఏనాడికి అయిపోయినా మీకు ముందు నాటికైనా దొరుకుతుంది, అది లాభ్యమవుతుంది. వెతకండి దొరుకుతుంది, తట్టండి తొడవబడుతున్నాను. దాని గురించి అన్వేషణ చేసి అన్వేషణ చెయ్యాలి. అయితే భగవంతుడు ఏం చెప్పాడంటే, మీ అందరి దేహంలో నేను ఉన్నాను, మీ అందరి దేహంలో ఉన్నాను, మీరు అనుకోవాలి నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను, కానీ మీరు అనుకున్నట్టుగా లేదు, ఏడుస్తే కూర్చోలేదు అక్కడ. నేను ఉన్నాను, నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను, కానీ మీరు అనుకున్నట్టుగా లేదు అంటే దాన్ని మీ మైండ్ మైండ్ సంకల్పాలు వికల్పాలు చేస్తూ ఉంటుంది. మీ మైండ్ అక్కడ చేరలేదు, మీ వర్క్ అక్కడికి చేరలేదు, మీ ఇమాజినేషన్ అక్కడికి చేరలేదు, ఏమీ. కానీ నేను ఉన్నాను, కానీ మీ ఇంద్రియాలకి నేను అందరు, మీ మనసుకు నేను అందరు, మీ మనసుకు ఒక ఆబ్జెక్ట్ని కాదు, మీ మనసు చేత చదివబడేవాడిని కాదు, మీ ఇంద్రియాల చేత చూడబడేవాడిని కాదు. నేనంటే ఉన్నాను, లేనంటే ఉన్నాను. నేను ఎంత లోతుగా ఉన్నాను, మీ హృదయంలో ఎంత మీ హృదయంలో ఉన్నాను. ఆ హృదయం దేహం యొక్క రక్తాన్ని పంపు చేసే హృదయం కాదు, మీ హృదయంలో ఉన్నాను, మీ లోపల ఉన్నాను, ఆధ్యాత్మిక హృదయంలో ఉన్నాను. నేను ఉన్నాను, కానీ నేను ఉండే స్థానం శరీరంలో భాగం కాదు. ఏం చదివాది, మన శరీరంలో భాగం శ్మశానంలో శరీరం కాలినప్పుడు అది కూడా కాలిపోతుంది. ఆ మూల తలంపు యొక్క మూలం మన లోపల ఉంది. నేననే తలంపు లోపల నుంచి వస్తాము, కానీ బయట నుంచి రావటం లేదు, దాన్ని బయట వెతుకుతున్నాం. లోపల వెతికితే ఎక్కడ వస్తువు పూజ అక్కడ వెతికి దొరుకుతుంది, కానీ బయట ఎక్కడ అది ఎక్కడైతే ఉన్న చోట వెతికి దొరుకుతుంది, లేని చోట కోటి సంవత్సరాలు వెతికినా అది దొరకదు. అంటే మనం ఏం చేస్తున్నాం, లోపల ఉన్న పదార్థాన్ని మనకు కళ్ళు ఉన్నాయి కాబట్టి బయట వెతుకుతున్నాం. మీకు అర్థం అవుతుంది, మా కళ్ళు ఉన్నాయి కానీ. ఒక అమ్మగారు ఇంట్లో వస్తువు పోగొట్టుకున్నారు, రోడ్డు మీద వెతుకుతున్నారు. ఏంటంటే మాకు వస్తువు పోయిందమ్మా, అందుకే రోడ్డు మీద వెతుకుతున్నాను అన్నట్టు. అదేంటో ఎక్కడ పోయిందమ్మా అంటుంది. అది చూసింది మరి మా ఇంట్లోనే పోయిందన్న. మరి మీ ఇంట్లో పోతే రోడ్డు మీద చూస్తున్నామంటే మా ఇంట్లో చీకటిగా ఉంది అని చెప్పి రోడ్డు మీద ఎరుగ్గా ఉందని చెబుతున్నానని చెప్పింది. ఆ ఇంట్లో నిజంగా చీకటిగా ఉండే కాంచము దీపము చేన దీపము వెలిగించుకొనబడను. సూర్యుడు అస్తమిస్తున్నాడు, సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి వచ్చేస్తుంది, చీకటి వచ్చేసిందని ఏడుస్తూ కూర్చోడలేదు మనం. దీపాలు వెలిగించుకుంటున్నాం, ట్యూబ్ లైట్లు 60 పవర్ వోల్టేజ్ లైట్లు, ఆ లైట్లు కలర్ లైట్లు, ఆ లైట్లు లేకపోతే కెరసిన దీపాలు, ఆ లైట్లు లేకపోతే టార్చ్ లైట్లు, ఆ లేకపోతే కొవ్వొత్తులు, ఏదో పెట్టుకుని ఏదో పెట్టుకుని సూర్యుడు అస్తమించాడని ఏడుస్తూ కూర్చోకుండా ఆ లైట్ని మనం క్రియేట్ చేసుకుని ఇంటికాడ మన పనులు ఎలా చేసుకుంటున్నాం. బయట వెతకటి అంటే అన్ని పనులు నువ్వు సూర్యుడు అస్తమించిన తర్వాత చేసుకుంటున్నావు కదా, అలా నీ లోపల ఉన్న ఒకటి వస్తువు ఒకటి ఉంది, అక్కడ వెతకటానికి ప్రయత్నం చెయ్యి. ఆ లోపల ఆ వస్తువు దగ్గరికి నువ్వు చేరాలంటే నీ లోపల ఉన్న వస్తువు కృష్ణుడు ఏమంటే వస్తువు అంటే ఆత్మజ్ఞానం కావాలి వాడికి అభ్యాసము వైరాగ్యం ఈ రెండు ఉంటేనే సాధ్యం అన్నాడు. అభ్యాసం ఒకటే చాలదు, పక్షి ఎగరటానికి రెండు రెక్కలు ఉండాలి. అలాగే వైరాగ్యం లేకుండా అభ్యాసం ఉంటే సరిపోదు, అలాగే వైరాగ్యం ఉండి అభ్యాసం ఉన్నా సరిపోదు. అభ్యాసం వైరాగ్యం ఉంటే నేను ఎక్కడ ఉన్నాను, నీ నిజమైన ఇంట్లో ఉన్నాను. మన హృదయంలోకి మనం వెళ్ళే వరకు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి వెళ్ళే వరకు మన అశాంతి విడిచిపెట్టదు. ఇంచేది మీకు ఎవరికైనా అశాంతిగా ఉందనుకోండి, అశాంతి ఉంటే ఉండనివ్వండి, దుఃఖం ఉంటే ఉండనివ్వండి, మనసులో బెంగం ఉంటే ఉండనివ్వండి. మాకు 10 చిన్న కార్లు ఉన్నాయి, మాకు నిద్ర పట్టకపోయినా పర్వాలేదు, మీరు ఎవరైనా అనుకుంటున్నారో. మాకు దుఃఖం ఉన్న ఇబ్బంది లేదు, రాత్రి నిద్ర పట్టకపోయినా పర్లేదు, 10 చిన్న కార్లు ఉన్నాయనుకుంటారు ఎవరైనా. ఇంచగా మాకు మీకు అశాంతి ఉంటే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, దుఃఖం ఉంటే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీ స్వభావంలో దుఃఖం లేదు, మీ స్వభావంలో అశాంతి లేదు, మీ స్వభావంలో టెన్షన్ లేదు, మీ స్వభావంలో కర్తృత్వం లేదు. కర్తృత్వం ఎక్కడైతే అక్కడ కర్తృత్వం ఎక్కడ ఉంటే అక్కడ బంధం ఉంటుంది, కర్తృత్వం ఎక్కడంటే అక్కడ దుఃఖం వస్తుంది. కర్తృత్వం శక్తిని కర్మ దంచాడుతుంది. అంచేది ఈ కర్మ సిద్ధాంతం నుంచి వాడు తప్పుకోవాలంటే ఏ పదార్థానికి అయితే కర్తృత్వం లేదు దాన్ని తెలుసు. మీకు శాంతి లేదు, ఆనందం లేదు, నో బాండి మీకు మీకు ఎక్కడ అది తెలుసుకునే వరకు నో ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, నో ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ నాన్ సెన్స్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ టెన్షన్. ఇవన్నీ ఎక్కడైతే లేవు అక్కడికి వీళ్ళు అక్కడికి వీళ్ళు దాని తాలూకు ఎరుకులు కలిగిండే వరకు మీకు దెబ్బలేషన్ లేదు. స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉందని, స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉందని యేసు చెప్పాడు. మన కృష్ణుడు కూడా ఏం చెప్తున్నాడు, నీ లోపల ఉన్నానని చెప్తున్నాడు. మీకు బాగా అక్కడ ఉన్నానని చెప్పటండి, లోపల ఉన్నానని చెప్తున్నాడు. మనకున్నది అజ్ఞానం, మనకున్నది నిజ్ఞాజ్ఞానం. ఈ నిజ్ఞాజ్ఞానాన్ని బుధం వేసి తిరుగుతూ సత్యజ్ఞానం అనుకుంటున్నాం. సత్యజ్ఞానం వేరు, నిజ్ఞాజ్ఞానం. సత్యజ్ఞానం అంటే ఏదైతే ఉందో దాని తాలూకు అరచుండా చూస్తున్నావో, సత్యం తాలూకు ఎరుక నీకు అంత ఖాళీగా ఉన్నప్పుడే ఎప్పుడు ఉంటుందో, అన్ని అవస్థల్లో అన్ని కాలాల్లో ఏది సమానంగా ఉంటుందో, దేని స్వరూపం సుఖము, దేని స్వరూపనే కానీ ఆ విద్య నశిస్తేనే కానీ ఆ జ్ఞానం నశిస్తేనే కానీ దాని తాలూకు ఎరుక నీకు రాదు. ఇదే ప్రశ్న ఈస్ట్ గోదావరిలో సెకండ్ పీరియడ్లో ఒకడు ఒక ప్రశ్న అడిగారు నన్ను. ఏమని అడిగారంటే, ఏ పుస్తకం చదివినా, వేదం చదివినా, భగవద్గీత చదివినా, బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా, నువ్వు ఆత్మము డెక్ట్ ఇది చావంటే ఎలా ఉంటుందో, పుట్టుకి ఎలా ఉంటుందో తెలియని ఆత్మడు చాచన్యములు అని రిపీటెడ్గా చెబుతున్నాయి. చెప్పిన శ్లోకం మళ్ళీ చెప్తున్నారు, అలా భగవద్గీత కూడా చెప్పిన విషయాలు అలాగే చెప్తున్నారు. రిపీటెడ్ ఒకసారి చెప్పి ఊరుకోవటం లేదు, రిపీటెడ్గా చెప్తున్నారు. నిజంగా నేనే కనుక ఆత్మనైతే, నేనే కనుక చైతన్యానైతే, నేను భర్త ఎలా ఉంటుందో డెత్ ఎలా ఉంటుందో తెలియని వస్తువునైతే నాకు దుఃఖం ఎంతకు వస్తున్నది, నాకు అశాంతి ఎంతకు వస్తున్నది అని అడిగారు ప్రశ్న. ఆ శాస్త్రంలో చెప్పిందే నిజమైతే అంటే వాడు చెప్పింది ఏంటి, యూఆర్ నాట్ దిస్ బాడీ, నాట్ దిస్ మైండ్, ఇమోర్టల్ సెల్ఫ్ యూఆర్, ఇలా చెప్తే అదే నిజమైతే నాకు దుఃఖం ఎందుకు వస్తున్నది, ఆ శాంతి ఎందుకు వస్తున్నది, టెన్షన్ ఎందుకు వస్తుంది అని. అంటే దీన్నే నిజ్ఞానం అన్నారు. అంటే అక్కడ సబ్జెక్ట్ ఆచార్యుల వారు దానికి సమాధానం ఏం చెప్పారు, ఇంతకుముందే ఆచార్యుల వారు దానికి సమాధానం చెప్పి ఉంచారు. ఆచార్యుల వారు దానికి సమాధానం ఏం చెప్పారంటే, నీకు దుఃఖం ఎక్కడుంది, రోగ శరీరంలో ఉంటాయి దుఃఖాలు, ఇష్టాలు అయిష్టాలు, రాగాలు ద్వేషాలు, బాధలు భారాలు ఇవన్నీ ఉంటాయి. దేహం చచ్చిపోతుంది, దేహం పడుతుంది, దేహానికి రోగాలు వస్తాయి, మనసుకి అశాంతి వస్తుంది. నీకేం బెంగ పెట్టుకున్నా ఉంటా, బెంగ దేహానికి రాదు మనసుకు వస్తుంది. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ నీకు ఏదైనా బాధ వచ్చింది అనుకోండి ఎక్కడ ఉంటుంది, మనసులో టెన్షన్ వచ్చింది అనుకోండి ఇదంతా మనసులో ఉంటుంది. మనసులో వచ్చే ముందు టెన్షన్ మనసులో వస్తుంది, తర్వాత టెన్షన్ శరీరంలో దిగుతుంది, తర్వాత మోషన్స్ పట్టుకుంటాయి. అంటే మైండ్ యొక్క ఈ శరీరం కూడా మైండ్, శరీరం కూడా మైండ్. మీరు కోపంలో ఉన్నారనుకోండి, మీ కోపమును దాచుకుందామనుకుంటారనుకోండి, మీ కళ్ళు తెలిసిపోతుంది కోపం. మీరు అశాంతిగా ఉన్నారనుకోండి, ఇక్కడ పౌడర్ రాసుకొచ్చి కూర్చున్నారనుకోండి, మీ అశాంతి మీ ముఖంలో మీ కళ్ళలో తెలిసిపోతూ ఉంటుంది. ఏం చేద్దాం, మనసు యొక్క బయట చూడుగు శరీరం, శరీరం మనసు వేరు కాదు. మీ మనసులో వచ్చే ప్రతి సంకల్పం, మీ మనసులో వచ్చే ప్రతి కెరటం అది శరీరంలోకి వచ్చేస్తూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు చూడండి, పూలరమ్మలాగా అయిపోతాం మనం. అది ఎక్కడ వస్తుంది? కోపం శరీరానికి కాదు, మనస్సుకు వస్తుంది. తర్వాత నిజంగా శరీరంలోకి దిగుతుంది అది. మీకు అనుకున్నది మనసులో వస్తుంది, అది నెమ్మదిగా శరీరంలోకి వస్తుంది. ముందు మైండ్ లోకి వస్తాయి, మైండ్ యొక్క స్థూల భాగమే శరీరం. ముందు మైండ్ లోకి వస్తాయి. ఇది రాజ్యాలు వారు చెప్పిన సమాధానం రాజు గారికి కూడా చెప్పాను. ఏమని చెప్పానంటే, నువ్వు దేహం అనుకున్నప్పుడు నువ్వు ఆత్మే, మనసు అనుకున్నప్పుడు నువ్వు ఆత్మే. దేహం అనుకున్నా నువ్వు ఆరు పది, ఆరు నాలుగు పది, ఆరు తొమ్మిది అనుకున్నప్పుడు పదే, ఆరు నాలుగు పదకొండు అనుకున్నప్పుడు కూడా పదే. మ్యాథమెటికల్ అక్యురసీ. నువ్వు దేహం అనుకున్నప్పుడు మనస్సే, మనస్సు దేహం అనుకున్నప్పుడు నువ్వు ఆత్మే, మనస్సు అనుకున్నప్పుడు కూడా నువ్వు ఆత్మే. అయితే నువ్వేమనుకుంటున్నావు? దేహాన్ని మనస్సు అనుకో, దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు, దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు. అంటే దేహం చనిపోయినప్పుడు దాన్ని చనిపోతున్నాను అనుకుంటావు. దుఃఖం ఎక్కడ వస్తుంది? మనస్సుకు వస్తుంది. ఇప్పుడు మనస్సుని ఏమనుకుంటున్నావు? ఆత్మ అనుకుంటున్నావు. మరి నువ్వు ఆత్మ మనస్సు మన ఆత్మ కాబట్టి అంటే నాకు దుఃఖం వస్తున్నది. అంటే శరీర ధర్మాలు మనస్సు ధర్మాలు నీ మీద ఆరోపించుకుంటున్నావు కాబట్టి నేను చచ్చిపోతున్నాను, పుడుతున్నాను, దండ పెట్టుకున్నాను, ఇష్టం వస్తుంది, ఆ ఇష్టం వస్తుంది, కోరికలు వస్తున్నాయి, కోపాలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. నుంచి దేహాన్ని ఆత్మ అనుకోవటం వల్ల నేను చనిపోతున్నాను అనుకుంటున్నావు. మనసుకి నీకు బెంగ వచ్చింది, మా మనస్సును ఆత్మ అనుకోవటం వల్ల నేను బెంగ పెట్టుకున్నాను అనుకుంటున్నావు. ఇదంతా నాన్ సెన్స్, ఇది మిథ్యాజ్ఞానం. ఏది కాదు కాళిదాన్ని తీసుకెళ్ళి, అంటే శరీరాన్ని తీసుకెళ్ళి ఆత్మను ఆరోపించడం, మనస్సును తీసుకెళ్ళి మనస్సును తీసుకెళ్ళి ఎక్కడ ఆరోపించడం? ఆత్మయంగా ఆరోపించడం నువ్వేది మిథ్యాజ్ఞానం. ఈ మిథ్యాజ్ఞానం ఎన్ని సమర్థత ఉన్నా, నీకు భవిష్యత్తు ఎంతో కీర్తున్నా, నీకు అధికారం ఉన్నా, నీ మాట చెల్లిబట్టి అవుతున్నా, నువ్వు అశాంతి నుంచి వీడిదల పొందలేవు. అది ఆచార్య ఉపవాచ. అంటే వాళ్ళు శంకరాచార్యులు ఏం చేశాడు, ఆయన చెప్పిన మాటలు మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దీన్ని నిజం దగ్గరికి తీసుకెళ్ళటానికి చేసే ప్రయత్నం అది. ఏంటి, నువ్వు నిజం నివృద్ధంలో నిజం దగ్గరికి నువ్వు చేరుకోలేవు అనుకో, అప్పటి వరకు నీకు ఫ్రీడమ్ లేదు. నో ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, నో ఫ్రీడమ్ ఫ్రమ్ డ్యుయాలిటీ, నో ఫ్రీడమ్ ఫ్రమ్ లస్ట్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ యాంగర్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ ఎన్వీ, నో ఫ్రీడమ్ ఎట్ ఆల్. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్పాడంటే, ఒక పదార్థం ఉండి నీ లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. మనం ఏడుస్తున్నా ఆయన యాడ్ అవటం లేదు. మన లోపల మనం ఏడుస్తున్నాం, ఏడిపో పని మనకు పని ఏముంది? ఏడిపో పని మనకు పని ఏముంది? అసలు ఉన్నవాడికి ఏడిపే, లేనివాడికి ఏడిపే, చదువు పండితుడికి ఏడిపే, చదువు లేని వాడికి ఏడిపోయింది, మిగిలింది ఏడిపో. అంతే కృష్ణుడు ఎవరంటే ఈ లోకమే దుఃఖాలని ఉన్నాడు. ఈ లోకం దేవాలయం అనుకుంటున్నారు, ఈ లోకం అంతా దేవాలయం కానీ దుఃఖం. ఎవరింటికి వెళ్ళా ఏడితే కోరిక నెరవేర్చే నెరవేర్చి ఏడుపు, అలా కోరికలు నెరవేర్చే పొగలబోతారా వచ్చేస్తుంది. మా వాళ్ళు ఎవరున్నారు? విజయవాడలో వస్తున్నారు, కోరిక అనుకున్న కోరికలు నెరవేర్చుకుని తలుపులు వేసుకుని ఏడుస్తున్నారు. అలా ఇలాగైనా పడైపోతే కోరిక లేకుండా చూసుకుందామనే బుద్ధి ఎవరికి కలగటం లేదు. కోరిక నెరవేరితే బొదలబోతాడు వచ్చేస్తాను. తెలిసిన వాళ్ళు కూడా మీరెవరూ కోరిక నెరవేరంటే దానివల్ల ఏడుస్తున్నాం. ఇప్పుడు నెరవేరిందని హ్యాపీగా ఉన్నామంటే గర్వం వచ్చేస్తున్నాం, మనసు చాలా వికారాలు వచ్చేస్తున్నాం. అటు ప్రమాదంలో పడుతున్నాం, ఇటు ప్రమాదంలో పడుతున్నాం. ఇంతకీ ఏమని చెప్పాయంటే, ఎవడు కృష్ణుడు నువ్వు ఈ మస్ట్ నో ద ట్రూత్. ఈనాటికైనా ముందు నాటికైనా కోడి జన్మల తర్వాత కూడా ఆ సత్య సాక్షాత్కారం నీ హృదయంలో ఒక సత్యం ఉంటే సరిపోదు. దానితో నీకు తాదాప్యం ఉండాలి, దానితో నీకు తాదాప్యం. అప్పుడు వరకు శవం ఉండాలి. పాపేమో పంది శవం మనిషి శవం ఏదో శవాన్ని మోస్తే ఏదో శవాన్ని ఎక్కువడం తిరగటం. భగవంతుడు ఏం చెప్పాడంటే, నువ్వు సాధన చేస్తున్నావు అనుకో, ఆత్మాన్వేషణ చేస్తున్నావు అనుకో, ఆత్మ అంటే మనస్సును లోపు లోచూపు కలగ చేయడానికి, మనస్సును అంతర్ముఖం చేయటానికి, మనస్సు లోపు లోచూపు చేయటానికి లోపల ఎక్కడి నుంచి అయితే మూలతలంపు మూల ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఈ మూలతలంపు ఎక్కడి నుంచి వస్తుందో బయట నుంచి రావటం నీకు, నువ్వు లోపల నుంచే వస్తాను. అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు, కానీ లోపల నుంచి వస్తుంది. మూలతలంపు మూలంలోకి నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం చేయడం అభ్యాసం. మరి వైరాగ్యం ఎందుకు? సరిగ్గా అభ్యాసం చేద్దామని కూర్చునేప్పటికీ బ్యాంక్ అకౌంట్ జ్ఞాపకం వస్తుంది. రాత్రి 1 గంటకి ఎవరైనా తలుపు కొట్టాడో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేసారేమో అనుకుంటారు. ఆ చుట్టాలని ఇన్కమ్ ట్యాక్స్ కూడా అనుకోవచ్చు. అంటే ఈ అవుట్ సైడ్ గొడవల మీద మనకు వైరాగ్యం లేదు. వెంకటేశ్వర స్వామి సమక్షంలో కూర్చి ఇంటి గొడవలను తలపెట్టుకోడు. కాశీకి బెల్లవాళ్ళ పిలకలు అండబెట్టాను, పిలకలు తడిసిపోతాను, వర్షం వస్తాను. కాశీలో వర్షం వచ్చింది, బెల్లవాళ్ళ వర్షం లేదు. అక్కడ వర్షం వస్తే ఇక్కడ బెల్లవాళ్ళ కొడుకులు చేస్తానేమో, నా పిడకలు అనేవి తడిసిపోతాయి. కాబట్టి మనకు ఫండమెంటల్గా నీ గురికే ఆత్మాన్వేషణ చేస్తే సాధ్యం కాదు, నీకు వైరాగ్యం లేకపోతాను. చూడండి, మన శరీరం ఎక్కడ ఉందో అక్కడ మనస్సు చూడండి. మన శరీరం ఎక్కడైతే ఉందో అక్కడ మనస్సు మనకు ఉండటం లేదు. దానికి కారణం ఒకటి, వైరాగ్యం లేకపోవటం. శరీరం ఎక్కడైందో అక్కడ మనస్సు ఉంటేనే వాడు వింటాడు. శరీరం ఎక్కడైతే లేదో అక్కడ మనస్సు, శరీరం ఎక్కడైతే ఉందో అక్కడ మనస్సు లేదనుకోండి, వాడికి ఇంకా విండవాడు. వీడికి శరీరం ఎలా ఉంటుంది, విజయం ఉండడు. అది వినేవాడు లోపల ఉండడు. అయితే నీకు అభ్యాసం ఏదో అన్వేషణ చేస్తున్నాను, నేను ఏదో సెర్చ్ ఫర్ ట్రూత్, ఏదో సత్యాన్వేషణ చేస్తున్నాను, నేను అంతర్ముఖ దృష్టి మైండ్ నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని విన్నుకున్నప్పటికీ బాహ్యంగా నీకు ఆకర్షణ ఉన్నంతకాలం నీకు ఇంటి మీద మమకారం ఉన్నంతకాలం, ఒక ఇల్లే కాదు బయట వస్తువుల మీద, బయట పదార్థాల మీద, లేదా అధికారం అనండి, మరొకటి అనండి, మరొకటి ఏదైనా సరే, శరీరం చనిపోవడానికి అన్ని రోజులు అక్కర్లేదు, ఒక రోగం చాలు. శరీరాన్ని చనిపోవాలంటే 100 రోజులు అక్కర్లేదు, ఒక రోగంతో శరీరం చచ్చిపోదు. మరి మనసు బాహ్యముఖం అవడానికి 100 కారణాలు అక్కర్లేదు, ఒక బలహీనత ఉంటే మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోదు. మనుస్మృతిలో మాట చెప్పాడు మనువు రాశాడు మనుస్మృతిలో, ఒకటి తేకాట అంటే జోదం. నాకు జోదం అంటే బాగా ఇష్టం అనుకోండి, ఇక్కడ విచారణ కూర్చున్నానుకోండి, అలా మనసు లోపలికి వెళ్ళదు. గుర్ర పందాల మీద పేకాట మీదకి వెళ్ళిపోదు. కూర్చోవాలి, శరీరం ఎక్కడ ఉంది, మనసు పేకాట మీదకి వెళ్ళిపోదు. రెండు వేట, బహుడు జోదం రెండు. కొంతమందికి పక్షులు వేటాడటం, ఆడవికి జంతువులు వేటాడటం, ఏదో వేట. ఆ వేట కూడా పెద్ద వేస్తాను. ఏట కూడా పెద్ద వ్యసనం, జోదం కూడా పెద్ద వ్యసనం. తర్వాత తిట్టి నోరు అది కూడా వ్యసనమే. కొంతమంది ఎవరినొకరినో నోరు తిడుతూ ఉంటుంది, అది కూడా ఒక వ్యసనం లాంటిది. తర్వాత స్త్రీ రోణత్వం అంటే ఎక్కువ ఆ స్త్రీ పురుషుల మధ్యన ఆకర్షణ చూశారు జనరల్గా, ఆకర్షణ స్త్రీ పురుషుల మధ్యనటువంటి ఆకర్షణ ఎక్కువ ఉన్నా నువ్వు ఆత్మ విచారణ చేయలేవు. అంటే మైండ్ బయటకు వచ్చేస్తుంది కానీ లోపలకు వెళ్ళావు. స్త్రీ పురుషుల మధ్యన ఈ ఆకర్షణ చూశారు, స్త్రీ పురుష దేహాలకు సంబంధించిన ఆకర్షణ ఎక్కువ ఉన్నా కాబట్టి అది ఎక్కువ మీరు ఒకవేళ విచారణ చేయడానికి ప్రయత్నం చేసినా ఈ లక్ష్లోకి వచ్చేస్తుంది కానీ ఒక ఆత్మాన్వేషణ చెయ్యాలనే బుద్ధి ఉన్న లోపలకు వెళ్ళదు. అంటే బయట ఇది ఆకర్షిస్తూ ఉంటుంది. అది మామూలుగా ఏదో పల్లెటూళ్ళ భాషలో చెప్పాలంటే దొంగతనం లాంజితనం అని. ఏంటని పల్లెటూరు భాషలో చెప్పాలని పట్టణ అవసరాలు ఏమంటారో నాకు తెలియదు, కానీ పల్లెటూళ్ళ భాషలో చెప్పాలంటే ఒకటి దొంగతనం, రెండు లాంజితనం. అంటే మనకు దొంగతనాలు అలవాటు అయిపోయింది అనుకోండి, మామూలుగా ఇప్పుడు ఒకసారి అలవాటు తొందరగా పోదు. అది మనిషి ఆడ ఆత్మ దొంగతనం చేసేవాడు కూడా ఆత్మ అది నేను మీకు అలవాటు అంత అందకంటాడు. అసలు అన్నిటికంటే ముఖ్యమైనది మర్చిపోయిన మద్యపానం పాగుడు, అసలు అది అది కింగ్, అది మద్యపానం. అది ఈ వ్యసనం ఇదొకటి మద్యపానం ఒకటి. తర్వాత మనకి తర్వాత మనకు అవసరమైన మనకు అవసరమైన నోటి లేదు ధనం. తర్వాత ధనాన్ని ఊరికే పోజేసుకోవడం మనకంటే కూడా ఎక్కువైపోయింది సన్యాసులకి. ఇంకా మనమే మన గృహస్థులే మేము ఇలా పడుకుంటున్నాం మనం. ఈ సన్యాసులకి యజ్ఞాలు యాగాలు రండి. పెద్ద పెద్ద ఇప్పుడు ఇదివరకు పూర్వం సినిమా యాక్టర్స్ ఫోటోలు ఉండి ఏ గొడవ వచ్చేసిన సినిమా యాక్టర్లు ఎక్కడున్నారు ఎక్కడ పెట్టిన ఈ స్వాములు రాజకీయ నాయకులని మీరు ఎక్కడ చూడండి, గోడ ఎక్కడైనా సేవ చూడండి. సినిమా యాక్టర్స్ ఎక్కడికి వెళ్ళిపోయారో కనపట్టలేదు. ఎర్రబట్టలు కట్టుకున్న స్వాములు రాజకీయ నాయకులను మరి ఈ బొమ్మలు ఎక్కడి నుంచి వస్తాయో మాకు తెలియట్లేదు. ఈ సినిమా ఎవరు కనపట్టలేదు, నాగేశ్వరరావు లేడు, ఎన్టీ రామారావు లేడు, అంజనీదేవి ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియటం లేదు మనకు. ఇంకో కొత్త కొత్త స్వాములు వచ్చేస్తారు, పెద్ద పెద్ద ప్రొఫెషన్లు ఎందుకు? అసలు ఇంకోటి ట్రూత్ న్యూస్లో టామ్ టామ్ అసత్యానికి ప్రచారం ఎక్కువ ఉండాలి కానీ సత్యానికి ప్రచారం ఎందుకు? కాబట్టి స్వాములు ఈ స్వాములతో పాటు రాజ్యానికి ఈయనతో ఆలకృష్ణ ఏమో ఆతో ఈయన కృష్ణ అంటే ఏంటి ఏదప్పుడు ఏదో యాగాలు అక్కడ ఏదో కట్టిస్తున్నాం, ఇక్కడ ఏదో కట్టిస్తున్నాం, అక్కడ ఆశ్రమం కట్టిస్తున్నాం, ఇక్కడ కొబ్బరి తోట పెంచుతున్నాం, అక్కడ ఏదో చేస్తున్నాం, అక్కడ సోమవారం భోజనాలు పెడుతున్నాం. చివరికి మనస్సు ఎక్కడికి వస్తుందంటే ధనం దగ్గరికి వస్తాం. అంటే ఏ ఇప్పుడు ఎందుకు చెప్పిందండి కృష్ణుడు చెప్పిందండి, బయట నీకు ధనకాంక్ష అవ్వచ్చు, మరొకాంక్ష అవ్వచ్చు, లేకపోతే కీర్తికాంక్ష. ఆ కీర్తికాంక్ష మరీ వర్స్ట్. కొంతమందికి మన పేరంతా వ్యాపించిపోవాలి, ఎందుకు పేరు? ఆ పేరు కల్పితం. మన పేరంతా వ్యాపించిపోవాలి, మన పేరంతా వ్యాపించిపోవాలంట. ఇప్పుడు పేరు ఎందుకంటే వ్యవహారానికి పెట్టారు. ఎల్లమ్మ సుబ్బమ్మ ఎందుకు పెట్టారు పేరు? శవం వచ్చింది తల్లి కడుపు నుంచి, శవం బయటకు వచ్చు. ఆ శవానికి ఏదో పేరు పెట్టారు. అంటే పేరు లేకపోతే వ్యవహారం నడవదు. ఇప్పుడు ఆ వ్యవహారం ఎలా నడుస్తుంది పేరు లేకపోతే? ఆ వ్యవహారం కోసం పేరు పెడితే ఆ వ్యవహారం నేననుకుని గోల అంతా ఖరాబ్ చేసేసుకోవటం. ఆ 10 రూపాయలు ఇస్తే సంబంధ ఇవ్వడం, నీ గోడ మీద నీ పేరు రాస్తాం మెరిచిపోయేలాగా, అక్షరాలు మెరిచిపోయేలాగా రాస్తా ఉంటేనే ఆడ 10 రూపాయలు చంద ఇవ్వడం. ముందే చెప్తాడు ఈ చందాకెళ్ళినాడు, ఆ గోడ మీద రాస్తాం, ఈ గోడల మీద రాస్తాం. పైగా కింద రాస్తారు కొన్ని పేర్లు, ఆ కింద రాయించుకుంటారు మీరు 100 రూపాయలు ఇచ్చి ఆ నాపరాల మీద రాయించుకోవటం. ఆ తొక్కించు పేర్లు మరి భక్తులు ఏం చేస్తారు? తొక్కుకుంటూ వస్తారు. ఇలా రకరకాల పిచ్చి రకరకాలుగా ఉంది. అయితే ఇప్పుడు కృష్ణుడి వైరాగ్యం అంటే ఏంటంటే, నీకు బాహ్యంగా ధనకాంక్ష ఉన్నా లేకపోతే ఒక అదే స్త్రీకి పురుషుడి పట్ల, పురుషుడికి స్త్రీ పట్ల ఉండే కాంక్ష అది అతిగా ఉన్నా, అంటే ఒక అద్దుడు మీరి అది అతిగా ఉన్నా, లేకపోతే ఇంకోటి, లేకపోతే ఇంకో ఏ బయట ఉన్నది ఏ కక్షణ, లేకపోతే ఎవరైనా పచ్చగా ఉంటే కొంతమంది కసి వచ్చేస్తుంది, సహించలేరు, సహనం కొంతమందికి సహనం తక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఎవరైనా బాగుంటే మనకు వచ్చిన నష్టమే లేదు, కానీ అసూయ పడతారు, అదొక బలహీనత. నీకు ఏ బలహీన, ఆ బలహీన బయట ఉన్న ఆకర్షణ మీద నీకు ఆకర్షణ తగ్గించకపోతే, బయట ఉన్న అవుట్ సైడ్ గొడవల మీద నీకు ఆకర్షణ తగ్గించకపోతే, నువ్వు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసిన పరిశ్రమతో కానీ మార్కులు సున్నా. ఓ డాక్టర్ వైద్యం బాగా చేశారంటే పేషెంట్ చచ్చిపోయింది ఏం చేస్తారు, నేను సాధన బాగా చేస్తున్నానంటే మరి నాకు జ్ఞానం రాకపోతే ఏం చేస్తారు, అలా అర్థం ఏంటి? అది నీకు వైరాగ్యం ఫండమెంటల్గా ఉండాలి. ఆ చూసిన రోడ్డు మీద ఉన్న గడ్డి పడకంత నాకే కావాలి, ఎక్కడ గడ్డి మీట కనిపిస్తే ఆ గడ్డి మీట నాకే కావాలన్న వాడికి ఇంకా అభ్యాసం ఏంటి వాడికి? అదికే రోడ్డు మీద దుమ్మంతా వెళ్ళుకుంటా ఉంటారండి. అయితే ఇప్పుడు ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, మనకున్న దాంతో మనకు సంతృప్తి, గృహస్థులకి ఎంతో కొంత సంతృప్తి ఉంది, కానీ ఏదో భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆ భగవంతుడి ప్రసాదం అంటే ఏంటి? భగవంతుడు మన పని చేస్తాం, పని చేస్తే ఒకరికి ఎక్కువ వస్తుందో ఒకటి తక్కువ వస్తుంది ఆ పని వల్ల. అదేంటి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చేది? మన ప్రారంభాన్ని బట్టి వచ్చింది. మనం అంతవరకే ఆ పరిచయం, అంతవరకే మనకు అర్హత ఉందా, అంతవరకే మన యోగ్యత, అంతవరకే పరిచయం ఇచ్చాడని ఊరుకోవటం మానేసి ఆ ఈశ్వరుని తెచ్చడం, వాడిని తెచ్చడం, కనిపించడం వాళ్ళని తెచ్చడం ఇదేంటండి? అంటే ఎంతో కొంత ఉన్నదానితో సంతృప్తి పట్టడం గృహస్థులకి అలవాటు అవుతుంది, కానీ సన్యాసులకి అసలు లేదు, సన్యాసులకి అలవాటు లేదు. మనం ఒకింటితోటి మనం సంతృప్తి పడుతున్నాం, ఒక ఆశ్రమం కాదు పది ఆశ్రమాలు ఒక సన్యాసికి. ఇదంతా మాయ, ఇదంతా ఏంటి? ఇదే మాయ అంటే ఎక్కడ ఉంది? ఇదే మాయ వాళ్ళు కనిపెట్టారు. వాళ్ళు మీ అజ్ఞానాన్ని పోగొట్టుకోండి, మీ అవిద్యని పోగొట్టుకోండి, బంధంలోంచి బయట రావండి అంటే మనకు డబ్బులు ఎవడిస్తాడో? విజ్ఞానం మీ కోరికలు నెరవేరితే ఆయుధ్యం చేసుకోండి, యజ్ఞం చేసుకుంటే ఆ బిజినెస్ బాగుంటుంది అనుకున్నారు అంతే కదా. మీకున్న అవిద్యను పోగొట్టుకోండి అంటే ఆ మాటకు ఆకర్షణ ఇవ్వటం సమాజంలో. అంచేది నేను ఎందుకు చెబుతున్నా అంటే, మన సుఖం రైళ్లలో లేదు, మన సుఖం కార్లో లేదు. అంటే పూర్వీకులు కూడా మనకంటే, మనం ఏమనుకుంటున్నామంటే కార్లు లేవు రైళ్లు, పాపం ఎన్నాళ్ళు ఎంత బాధపడితే ఉంటుంది, మనకంటే వాళ్ళు శాంతిగా ఉన్నారు, నీరికాయ పంచులు కట్టుకున్నాం మనకంటే సుఖంగా ఉన్నారన్న బుద్ధి, మన తెలుసుకునే గ్రహించే బుద్ధి మనకు లేదు. మనం ఏం చేస్తాం? బుద్ధి లేని వాళ్ళు వాడు మనకంటే ఎక్కువ శాంతిగా ఉన్నారు. ఏం చేసి శాంతిగా ఉన్నారు? ఒకటి సంతృప్తి. వాళ్ళు సుఖానికి శాంతికి బయట వస్తువుల మీద ఆధారపడలేరు, బయట అవసరాలు. మనం ఎక్కువ బయట వస్తువుల మీద, బయట విషయాల మీద ఎక్కువ ఆధారపడిపోతున్నాం, బయట వాహనాల మీద, వీటి మీద ఎక్కువ ఆధారపడిపోతున్నాం. అంచేత ఇంతకీ దీని అర్థం ఏంటంటే, సుఖం కానీ శాంతి కానీ లోకంలో సృష్టిలో ఎక్కడా లేదు, సృష్టిలో ఎక్కడా లేదు, బయట ఎక్కడా లేదు. ఉన్నదంతా లోపల ఉంది, బయట ఎక్కడా లేదు. బయటది కనిపించింది మనసులో అదే కనిపిస్తుంది. నీ బయట ఏమి లేదు, నీ మనసులో అదే కనిపిస్తాను. ఇప్పుడు నీ గాఢ నిద్రలో ఎవరికైనా లోకం ఉందా? గాఢ నిద్రలో బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్డన్ లెస్, ఎవ్రీథింగ్ ఈజ్ లెస్, సెక్స్ లెస్. గాఢ నిద్రలో ఏముంది? గాఢ నిద్రలో సెక్స్ లేదు, గాఢ నిద్రలో పవర్ లేదు, అధికారం లేదు, గాఢ నిద్రలో బాడీ లేదు. అసలు నేను స్త్రీని పురుషుణ్ణి అని భేదం లేదు గాఢ నిద్రలో. పాము భయం లేదు గాఢ నిద్రలో, భయం లేదు. మీ శరీరం నుంచి పాము పాటెడితేనే గాఢ నిద్రలో మీకేం తెలియదు, భయపడరు. గాఢ నిద్రలో రామ భక్తులందరూ రామ రామ అనుకోవటం లేదు, శివ భక్తులందరూ శివ శివ అనుకోవటం లేదు. గాఢ నిద్రలో మీ రామ శివుడు లేడు, గాఢ నిద్రలో గోళ్ళు గోపురాలు లేవు, గాఢ నిద్రలో దేవతలు లేరు, మీ సపోర్ట్ లేవు, బయట పూర్వం చూసి పేదాన్ని మీరు తీసుకున్నారు. అక్కడ ఏమీ లేదు. అక్కడ బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, మెరిట్ లెస్, సిన్ లెస్, గాడ్ లెస్, ఎవ్రీథింగ్ మనీ లెస్, ఎవ్రీథింగ్ ఇస్ లెస్. అక్కడ మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అని అది సబ్జెక్ట్. మీకేమి లేదు. మీ నాకు శరీరం ఉందని కూడా మీకు తెలియదు. అయితే గాఢ నిద్రలో మీరు శాంతిగా ఉన్నారా అశాంతిగా ఉన్నారా? శాంతిగా ఉన్నారు. పైకి ఇంకోటి నిద్ర పట్టకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు, ఆ నిద్ర కోసం మందులు తినటం. నిద్ర పట్టకపోతే మీకు నష్టం ఏంటి? కొన్ని హాయిగా ఉండొచ్చు కదా. ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, 10 రోజులు 10 రాత్రులు మీ శరీరం చనిపోవాలంటే ఇంద్రియం తాగక్కర్లేదు. మీరు 10 రాత్రులు 11 రాత్రులు వర్షాగ్గా నిద్ర లేకుండా చూసుకొని చచ్చిపోతారు. ఎండిని తాకండి. నిద్రలో మనందరం హ్యాపీగా ఉన్నాం. నిద్రలో ఎలా హ్యాపీగా ఉన్నాం? పెళ్ళి తాతకింట్లో తాతకింట్లో ఉన్నాను. నిద్రలో 10 అంతస్తులు మేడలో ఉన్నాడు, మేడలో ఉన్నానని అనుకోడు. నిద్రలో అనుకోడు. వీడంతే హ్యాపీగా ఉన్నాడు, వాడి హ్యాపీగా ఉన్నాడు, అంతే హ్యాపీగా ఉన్నాడు. నిద్రలో అవి ఏం చదువు నిద్రలో మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం. నిద్రలో ఏమైంది మన ఇంటికి? అది ట్రూ హోమ్. ఎక్కడ నేను ఉన్నా చెబుతున్నాడు, అక్కడ అక్కడే వెళ్ళిపోతున్నాం. అక్కడ ఎలా మీరు అక్కడ తర్వాత అక్కడ చూడండి. మీరు నిద్రలో నేను మీరున్నా కానీ మేలుకు రాగానే ఆ నిద్ర జాగ్రత్త అవస్థలోకి వచ్చి ముందు ఏమొస్తుందంటే ముందు నేను 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 వచ్చేస్తాయి. నేను డాక్టర్ని, నేను లెక్చరర్ని, నేను ప్రొఫెసర్ని, నేను ఇంజనీర్ని, నేను ఫార్మర్ని, నేను ప్రైమ్ మినిస్టర్ని, నేను పిఎంని, నేను సిఎంని, అన్ని మొత్తం కూడా నేను లేడీని, లేదా నేను మెయిన్ని, నేను ఫిమేల్ని, అన్ని వచ్చేస్తాయి. ఆ తలంపు నేననే తలంపు వచ్చిన తర్వాత మిగతా తలంపులు వచ్చేస్తాయి. అంటే ప్రపంచం అంతా కూడా తలంపులు సామూహం. ఈ నేనునే తలంపు వచ్చాక మొత్తం మీకు అన్ని తలంపులు ఇంజిన్ వెళుతాండి, వెనకాల పెట్టి వెళతాయి, ఎలా వెళతాయో మిగతా తలంపులు అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు నేననే తలంపు వచ్చాక మీకు లోకం వస్తాను. అంతకుముందు లోకం లేదు. శరీరం ఉన్నవాడికి లోకం, కానీ శరీరం ఉన్నవాడికి లోకం, లోకం ఉన్నవాడికి దేవుడు, శరీరం లేని వాడికి లోకం. ఇంకోటి ఈ నేనైన తలంపు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఎక్కడైతే నువ్వు నారాయణ, ఎక్కడైతే నారాయణుడు ఉన్నాడు, ఆ దేహం నేనైన తలంపు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ప్రథమ తలంపు, మూల తలంపు. ఇంకోటి ఓంకారం కూడా తలంపు వచ్చాక నీకు ఓంకారం తెలుస్తుంది. కానీ అంతకుముందు ఓంకారం, నేనైన తలంపు రాకముందు నీకు ఓంకారం లేదు. దాని శబ్ద బ్రహ్మ అంటారు. ఆ శబ్ద బ్రహ్మం కూడా నేనే తలంపు వచ్చాక వస్తుంది. శబ్ద బ్రహ్మం కూడా ఈ నేనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది. బయట నుంచి రావటం లోపల నుంచి వస్తుంది. కామన్ సెన్స్ ఉంటే తెలుస్తుంది. దీనికి పిహెచ్ ఎక్కర్లేదు. మూల తలంపు నీ మూలంలోంచి వస్తుంది. ఆ మూల తలంపు, ఆ మూల తలంపు ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, దేవుడు ఎక్కడ ఉన్నాడని. ఆయన కాళిదాసంలో ఉన్నాడు, వాయుకొండలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, అరుణాచలంలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడని చెప్పలేదు. దేవుడు ఎక్కడున్నాడంటే నువ్వు నేను నేను అంటున్నావు కదా. ఆ తలంపు, ఆ మూల తలంపు, ఆ నేననే తలంపు, అది కూడా తలంపే. నేనేది కూడా తలంపే. నేను అయ్యాం 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 దిస్. నేనేది తలంపు. నేను నేను అనే తలంపు మటుకు నిజం కాదు. ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్, ఐఎమ్ సో సో, ఐఎమ్ రిచ్ మ్యాన్, ఐఎమ్ ఏ పూర్ మ్యాన్, ఐఎమ్ ఏ బ్యూటిఫుల్ మ్యాన్, ఐఎమ్ అగ్లీ మ్యాన్. నువ్వు కాని దానితో అంటే నీ దేని నువ్వు కాని దానితో తాదాప్యం పొందుతుంది. నేనే తలంపు, నేనే నిజమే, నేనే తలంపు నిజం కాదు. ఈ నేను అనే తలంపు నీ లోపల నుంచి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మూల తలంపు, మూల తలంపుని అభ్యాస వైరాగ్యముల ద్వారా ఆ మూల తలంపుని దాని మూలంలోకి తీసుకెళ్తే, దాని సోర్సులోకి తీసుకెళ్తే, ఈ మూల తలంపు దాని మూలాన్ని చూడగానే అది నశిస్తుంది. ఆ నశించిన వెంటనే నువ్వు నశించవు. నువ్వు ఎవరో నీకు తెలియబడుతుంది. అదే నిర్వాణ స్థితి, అదే మోక్ష స్థితి, అదే ఆత్మజ్ఞానము, అదే స్వర్గరాజ్యము. ఎటు చూసినా సుఖమే, ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతే. ఎవరైతే చూస్తున్నాడో వాడు పుడతాడు. ఎవరైతే నేను పుట్టానని ఉన్నాడు వాడు చచ్చి తీరుతాడు. ఎవరైతే శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటున్నాడు వాడు పుట్టి చూరుతాడు. అంటే శరీరం చనిపోయినప్పుడు ఆ దేహంతో వాడు దేహం అనుకుంటున్నాడు కాబట్టి దేహం పోయినప్పుడు తాను కూడా పోతాననుకుంటున్నాడు. అది దేహం చనిపోయినప్పుడు ఎవడైతే మృత్యువుని చూస్తున్నాడో వాడు మృత్యువు విడిచిపెట్టదు. వాడు ఎంత పాండితులైన వాట శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని ఎవడైతే అనుకుంటున్నాడో వాడిని మృత్యు విడిచిపెట్టదు. మళ్ళీ శవం వస్తుంది, మళ్ళీ మృత్యు వస్తుంది, మళ్ళీ శవం వస్తుంది, మళ్ళీ మృత్యు వస్తుంది. దేహం వచ్చిందా చచ్చి తీరుతుంది, దేహం చనిపోయిందా ఆ దేహంతో ఆ దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటే అనుకుంటావు కదా, మళ్ళీ నీకు జన్మ వచ్చి తీరుతుంది. నువ్వు కాని దానితో తాదాక్ష్యం పొందుతున్నంత కాలం నువ్వు ఏదిగా ఉన్నావు దాని తాలూకు ఎరుక నీకు రాదు. అంటే శరీరం మరణించకు ముందే అరుణాచలేశ్వరుడు రమణ మహర్షి గారు అక్షర మణమాలను ఏమన్నారంటే, ఓ అరుణాచల, ఓ అరుణాచల, ఈ దేహము ఆ కాలు బూడిదవ్వకు ముందు, ఈ దేహాన్ని కప్పెడితే మట్టి అవుతుంది, కాలిస్తే బూడిదవుతుంది. ఈ దేహం కాలి, ఈ శవం కాలి బూడిదవ్వకు ముందే నీ జ్ఞానాగ్ని పంపించి ఈ భౌతిక అగ్నికి దేహం కాని భూమి దొరకముందే నీ జ్ఞానాగ్ని పంపించి దేహాభిమానాన్ని, ఈ దేహ భ్రాంతిని, అంటే దీని బుద్ధిని, ఆ అజ్ఞానాన్ని, అవిద్యని, నీకు అర్థం వచ్చిందా, ఆ మిథ్యాజ్ఞానాన్ని నీ జ్ఞానాగ్ని పంపించి కాల్చి బూడిచ్చే అరుణాచలిస్తాడు. ఎప్పుడో కాదు, ఎప్పుడో కాదు, దేహం చనిపోయిన తర్వాత డాక్టర్ తోటి పనేముంది. దేహం ఉండగానే, దేహం శవం భూమి మీద తిరుగుతున్నప్పుడే భౌతికమైన అగ్నికి దేహం ఆహుతవ్వకముందే నీ జ్ఞానాగ్ని పంపించి అమృతానుభవం కలగజే అరుణాచలిస్తాడు. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇక్కడే. ఇక్కడ యజ్ఞాలు వేదాల్లో చెప్పారు, వేదాల్లో యజ్ఞాల గురించి చెప్పారు, యాగాల గురించి చెప్పారు, అన్ని చెప్పారు. యజ్ఞం చేస్తే దాని ఫలితం ఉండొచ్చు, యాగం చేస్తే దాని ఫలితం ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా? దాని అవన్నీ టెంపరీ. మీరు ఏదైనా యజ్ఞం చేశారనుకోండి, పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే ఏ స్వర్గ లోకంలోకి వెళ్తారు. కొంతకాలానికి ఆ పుణ్య ఫలితం అయిపోతుంది. అయిపోయిన తర్వాత బెదవాడు వెండి మా ఆయన ఆయన పంపేస్తారు. అలాగే పాప ఫలితం కూడా అంతే. ఏదైనా పాప ఫలితం కూడా వస్తే పాప ఫలితంగా అనిపించాక అది కూడా పోతుంది. ప్రారంభాన్ని అనిపిస్తే పాపమైనా పుణ్యమైనా ప్రారంభాన్ని ఇష్టంగా అనిపిస్తే అది పోతుంది, ఇది పోతుంది. ప్రారంభం అనిపిస్తే అది పోతుంది, ఇది పోతుంది, అనిపించడం తర్వాత. అయితే ఏదైనా మంచి పని చేస్తే దానికి నువ్వేదో మంచి లోకాలకు వెళ్ళవచ్చు, చెడ్డ పని చేస్తే చెడ్డ లోకాలకు వెళ్ళిపోవచ్చు. ఆ సుఖం అది సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది. ఈ పాపంతో ఏ జ్ఞానాన్ని తెలుసుకున్నాక సర్వ కర్మలు నీ ఇంట్లో నిప్పులో కట్టెలు పడేసుకుంది, కట్టెలు ఏ విధంగా అయితే భస్మ అయిపోతాయో, మీ ఇంట్లో మీ పొడిలో నిప్పులు కట్టెలు వేస్తాంటే, పిడకలు వేస్తాంటే, పొల్లలు వేస్తాంటే అన్ని ఎలా భస్మ అయిపోతాయి? ఏ జ్ఞానాగ్ని, ఏ జ్ఞానం, ఏ ఆత్మజ్ఞానం, ఎన్ని కర్మలైనా ప్రారంభం సాంఛితం మంచి కర్మలు చెడ్డ కర్మలు అన్ని కూడా ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్నాక ఈ కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి. అట్టి జ్ఞానం వైపు కాళ్ళు తెరవు అర్జున, అటు ఆత్మజ్ఞానం వైపు కాళ్ళు తెరవు అర్జున. అక్కడికి మేలుకో, అక్కడికి మేలుకో, ఇక్కడ కాదు అక్కడికి మేలుకో. ఏ జ్ఞానము తెలుసుకున్నాక ఏ హృదయం హృదయ నువ్వు ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడు అక్కడికి చేరుకున్నాక, ఆ నిజమైన అడ్రస్కు చేరుకున్నాక, ఏది దాన్ని ఏది నువ్వుగా ఉన్నావు దాని తాలూకు ఎరుకు వచ్చిన తర్వాత మంచి కర్మలు, చెడ్డ కర్మలు, సర్వకర్మలు ఎక్కడైతే కాని బూడిదైపోతున్నావు ఆ స్థానానికి చేరుకో. అది నా స్థానం అయినది. లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ఆడు మనలా లేడు. ఆడ దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. దుఃఖం లేదు, బాధలు లేవు, జన్మలు లేవు, పునర్జన్మ లేవు, అశాంతి లేవు. వాడక్కడున్నాడు అక్కడ పిలుస్తున్నాడు ఈశ్వరుడు, లోపల ఉన్నాడు. ఒకసారి 2 నిమిషాలు అరుణాచలం ఏం చేసినాడు ఆత్మ గురించి చాచి ఏదైతే సత్పదార్థం దాని గురించి విసుగు లేకుండా వినాలి. ఎంత చెప్పినా విసుగు లేకుండా వినాలి. మేము దాన్ని జాగ్రత్తగా మనసులో చెప్పుకోవాలి. మనం ఏదైతే చింతిస్తామో అదే అవుతామన్న. మనం ఏదైతే చింతిస్తూ ఉంటామో నెమ్మదిగా అదే అవుతామని విషయాన్ని చింతిస్తూ ఆత్మలాభం పొందాలంటే పొందలేరు. ఆత్మ నిరంతరము ఆత్మని చింతిస్తూ ఉంటే ఆత్మలాభం పొందుతాం, కానీ విషయాన్ని చింతిస్తూ ఆత్మలాభం పొందలేం. మనం ఏది తింటే దాని తాలూకి తేలిపి మనకు వస్తుంది. ఇంగ్లాండ్లో సామెత ఉంది, నీ స్నేహితులు ఎటువంటి వాడో నాకు చెప్పొద్దు, నీ స్నేహితుల పేర్లు నాలుగు చాలు చెప్పు, దాన్ని బట్టి నీ గురించి నాకు అర్థం అవుతున్నది. ఏ మనిషి అయినా ఎటువంటి వాడు అంటే వాడు చెప్పడు. అలా కాదు, నువ్వు ఎవరితో స్నేహాలు చేస్తున్నా ఆ పేరు నాలుగు చెప్పంటూ చెప్పేస్తాడు. అప్పుడు వీడి గురించి మన ఆలోచన కట్టుకోవచ్చు. పెళ్ళికొడు గురించి నువ్వు ఎటువంటి వాడిని మంచివా అని అంటాడు. ఆ పెళ్ళికొడికి ఎవరితో స్నేహాలు చేస్తున్నాడో చూసుకొని ఒక నీకు ఆలోచన తెలిసిపోతుంది. అయితే ఈ మనసు ఇక చమత్కార వల్ల, కుయుక్తుల వల్ల, కుతంత్రం వల్ల మనస్సును ఆశించదు, జీవరక్షణలు పోవు. ఇందాక చెప్పాను కదా మనుష్య మిత్రులు చెప్పాను కదా, అది చెప్పాను కదా, ఆ వ్యసనాలు తొందరగా విడిచిపెట్టవు. ఆ వ్యసనాలు ఒక సాధన చేసిన తొందరగా విడిచిపెట్టవు. అవి ఎంత లోతుగా ఉన్నాయో అంత కష్టపడి బయటకు లాగితే అవి బయటకు రావు. అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే సర్వధర్మాన్ని పరిచ్యజ మాం ఏకం శరణం రజో అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అవసరమైతే ఈ ఆత్మాన్వేషణ కోసం ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే ఈశ్వరు నీ కంట్రోల్ ఎక్కడైతే ఉన్నాడో, మన కంట్రోల్ ఎక్కడ దూరం లేడు, మన హృదయంలో ఉన్నాడు, అంతర్యాములో ఉన్నాడు, ఉన్నాడు ఉన్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు. ఆ దేహాన్ని ప్రారంభాన్ని అనుసరించి వాడు డ్రైవ్ చేస్తున్నాడు, ఉన్నాడు, పని చేస్తున్నాడు. మనలాగా పని చేయకుండా సైలెంట్గా చేస్తున్నాడు, పని చేస్తున్నాడు సైలెంట్గా చేసిపోతున్నాడు. నీకు అర్థం, ఆడు కళ్ళు లేకుండా చూడగలడు, చెవుడు లేకుండా, కాళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు. ఉన్నాడు, ఉన్నాడు, పని చేస్తున్నాడు. అడు లోపల ఉన్నాడు, సైలెంట్గా చేస్తున్నాడు కాబట్టి వాడు వాడు మనం కూడా భగవంతుడు ఎంత సైలెంట్గా చేస్తున్నాడు, మనం చేస్తున్న వర్క్ కూడా అంత సైలెంట్గా చేస్తే అది అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. మనకు వర్క్ అక్కడ ఇప్పటికే టామ్ టామ్ కావాలి, అడ్వర్టైజ్మెంట్ కావాలి. ఎవరో చెప్పిన మంచి పని కూడా నేను చేశాను చెప్పుకోవడానికి అంత దిగజారిపోయాం మనం. మిల్టన్ చెప్పాడు, ఈ కోరికలు పోగా పోగా 90 ఏళ్ళు వచ్చినా కామక్రోధాలు పోవచ్చు కానీ కీర్తికాంక్ష పోదాను. మిల్టన్ ఏం చెప్పాడంటే ఒక మనిషికి 100 ఏళ్ళు వస్తే కామక్రోధాలు పోవచ్చు కానీ ఈ నేమ్ ఆఫ్టర్ ఫేమ్, ఆ కీర్తికాంక్ష మటుకి శరీరం అంతా తృప్తి, చర్మం అంతా గుల్లైపోయినప్పటికీ ఎముకలన్నీ శుభ్రంగా నడవలేని శక్తి మంచం పట్టున్నా ఆడి ఇంటికి పనికిరాడు. మీకు అర్థమవుతుందా? మామూలుగా ఇంట్లో వాళ్ళు ఇటు చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు కానీ వీళ్ళు అనుకుంటున్నప్పటికీ, వాళ్ళకాడు రమ్మంటున్నప్పటికీ, ఇంట్లో వాళ్ళు పొమ్మన్నప్పటికీ ఆడు కీర్తి కాంక్ష బోధని మెల్లని చెప్పాడు. మొలసతనం వచ్చాక ఇంకా కామ ఎక్కడ ఉంటుంది? కీర్తి కాంక్ష మటుకు ఉంటుంది అన్నాడు. అంటే నోబుల్ సోల్స్ కూడా, రిఫైన్డ్ సోల్స్ కూడా, ఎవాల్వ్డ్ సోల్స్ కూడా కీర్తి కాంక్ష విడిచిపెట్టడం కష్టం అని మిల్టన్ అన్నాడు. అంటే అది కూడా, అది కూడా ఒక వ్యసనం, అది కూడా ఒక వ్యసనం. అది దుఃఖ కారణం, సరే దుఃఖ కారణం. అంటే విడుదల పొందడం కూడా కష్టం. అక్కడ అది పెద్ద ఎక్కడ సిగరెట్ కాల్చే అలవాట్లు నుంచి ఆ పెద్ద పెద్ద వ్యసనాలు వదిలేయండి. సిగరెట్ కాల్చే అలవాట్ల నుంచి కూడా మనం బయటకు రావాలని ఈశ్వర అనుగ్రహం లేకుండా స్వప్రయత్నం, కళ పరిపక్వం, ఈశ్వర కటాక్షం ఇవన్నీ కలిసి రాకుండా ఒక చిన్న బలగీత నుంచి కూడా బయటకు రాలేదు మనం. ఒకసారి రమణ మహర్షి గారు అడిగారు, రమణ మహర్షి గారిని వాళ్ళు ప్రశ్నించాడు, ఏమనంటే అందరి హృదయాల్లో నేను ఉన్నానని ఈశ్వరుడు చెప్తున్నాడు కదండి, నా హృదయంలో కూడా అందరి హృదయాల్లో ఉన్నాడు, నా హృదయంలో లేకుండా ఎలా ఉంటాడు, నా హృదయంలో ఉండాలి కానీ ఎందుకు కనిపించడం లేదా? రమణ మహర్షి గారు ఏం చెప్పాడంటే, నీ బుద్ధికి అందడు, నీ నేత్రాలకు అందడు, నీ మనస్సుకి అందడు, నీ సైన్స్కి నీ కెమిస్ట్రీకి వాడు ఒక ఆబ్జెక్ట్ కాదు, నీ బ్రెయిన్కి ఒక ఆబ్జెక్ట్ కాదు అని అలా చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే, నీ రాంగ్ థింకింగ్ నుంచి, నీ రాంగ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రా ఉన్నాడన్నది నీకు తెలుస్తుంది అన్నారు. నీ రాంగ్ హ్యాబిట్స్ నుంచి, నీ రాంగ్ థింకింగ్ నుంచి ముందు నువ్వు బయటికి రా. అక్కడ ఉన్నాడు లేదా ప్రజెన్స్ ఈశ్వరుడు ఉన్నాడు లేదు, ఇది అనుభవం. ఆ ఇంద్రియాలకు అందకపోవచ్చు, నీ మనసుకు అందకపోవచ్చు, నీ బుద్ధికి గోచరం ఆచరి, ఆడు అనుభవైకే వైద్యం, ఆడు అనుభవానికి అందుతాడు. ఇట్ ఇస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. అయితే నువ్వు ముందు రా, నీ రాంగ్ థింకింగ్ నుంచి రా బయటకు రా, నీ రాంగ్ హ్యాబిట్స్ నుంచి బయటకు రా, నీ వాండరింగ్ మైండ్ నుంచి బయటకు రా, బయటకు వచ్చి చూడు. అప్పుడు ఉన్నాడు లేదా నీకే తెలుస్తుంది, సాక్ష్యాలతో పని లేదు. ఆ డ్యూయాలిటీ నుంచి బయటకు రా. నేను ఒక కామక్రోధాల నుంచి బయటికి లేకపోతే బయటికి రాలేకపోతున్నాను ఒకసారి రమణ మహర్షి గారిని అడిగాడు. అంటే వాటి గురించి నువ్వు చింతిస్తున్నావు, రామ కామక్రోధాలకి అసలు బలం అంటూ లేదు, వాటి గురించి నువ్వు చింతిస్తున్నావు. చింతిస్తుంటే అది బలం పెరుగుతుంది, నువ్వు చింతిస్తుంటే అట్లు బలం పెరుగుతుంది, అట్లు బలం పెరిగి కొలిది నీకు ఉద్యోగం పెరుగుతుంది. అట్లు బలం పెరిగి కొలిది నీకు ఉద్యోగం పెరుగుతుంది. అట్లు బలం అంటే లేదు, నువ్వు బలం ఇస్తున్నావు దానికి, వాటి గురించి చింతించిన వాటి బలం పెరుగుతుంది, అంటే నీకు ఉద్యోగం, నీకు ఉద్యోగం పెరుగుతుంది. అంటే ఇదంతా ద్వైత్యం నుంచి వస్తుంది, నాన్ సెన్స్ అంతా ద్వైత్యం నుంచి వస్తుంది, ఫీరి కూడా లష్ట కూడా ద్వైత్యం నుంచి వస్తుంది, ఫీరి కూడా ద్వైత్యం నుంచి వస్తుంది, ఇలా తల్లి జల ద్వైత్యం నుంచి వస్తుంది. నీవు నేను అనే వేరే బుద్ధి నుంచే ఇవన్నీ వస్తాయి, ఆ ద్వైత్యం నుంచే వస్తుంది. కానీ నిజమనేది రెండుగా లేదు, నిజమనేది మూడుగా లేదు, నిజమనేది ఏకంగానే ఉంది. అంటే నీ మనసును తీసుకెళ్ళి ఏదైతే ఉందో నువ్వు అక్కడికి వెళ్తుంది, నీ మనసుకే వస్తువుకి ఏకత్వం వస్తుంది. ఆ ఏకత్వం వచ్చాక నీకు నష్టం లేదు, యాంగర్ లేదు, టెన్షన్ లేదు, అశాంతి లేదు. ఆ ఏకత్వం రావాలి, ఆ సద్వస్తుతో నీకు ఏకత్వం రావాలి. ఏకత్వం వచ్చిన తర్వాత నీకు ద్వైతం ఏమి లేదు, ద్వైతం వస్తే కదా నీకు ఆకర్షణ. నువ్వే చింతిస్తున్నావు వాటిని, మన ఆత్మచింతన విడిచిపెట్టేసి విషయ చింతన చేస్తున్నాం. అనుకునేది ఆత్మచింతన, చేసి విషయ చింతన. అబ్రహ్మాడు ఆయన స్లో వాకర్ అని, అంటే నువ్వు ఎప్పుడు నిమ్మదిగా అంత నెమ్మదిగా నువ్వు నడిచినా పడలేదు, కానీ రైట్ డైరెక్షన్ విడిచిపెట్టద్దు, రైట్ పాత్ విడిచిపెట్టద్దు, నీ గోల్ మర్చిపోవద్దు, నీ డెస్టినేషన్ మర్చిపోవద్దు, ఆ డైరెక్షన్ కరెక్ట్, పాత్ కూడా కరెక్ట్ గా ఉండాలి. మనం మద్రాసు వెళ్ళాలని కలకత్తాలో వెళ్ళి కూర్చుంటే అర్థం ఏంటి దానికి? నువ్వు అనాత్మతో తాదాత్మ్యం పొందుతూ అనాత్మను చింతిస్తూ నీకు ఆత్మజ్ఞానం కావాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఏదైతే ఉందో అది ఫైనల్ అయి చెప్పాడు. అల్టిమేట్ ఫైనల్ గా ద్వితీయం అద్వితీయం అంటారు భగవద్గీతని. ఫైనల్ గా ఉన్నది కృష్ణుడు ఫైనల్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఉన్నది ఉంది లేదు ఏదో లేదు ద్వితీయం చెప్తాడు కృష్ణుడు. అద్భుతం అపూర్వం ఉదాహరణ ఈ ఒక్క శ్లోకం అర్థమైతే ఏం అక్కర్లేదు మనకి. అసలు శ్లోకాన్ని పోగొట్టేది శ్లోకం ఏమిటి చెప్తాడు ఉన్నదేదో ఉంది లేదు ఏదో లేదు లేదు దానికి ఉండటం అంటూ లేదు ఉండటానికి లేకపోవటం అంటూ లేదు. ఇది మీరు నమ్మిన మీ విశ్వాసాల మీద ఆధారపడలేదు. ఇది నిజమై ఉన్నది ఉన్నదేదో ఉంది లేనిదేదో లేదు ఉండటానికి లేనిది లేకపోవటం అంటూ లేదు. నువ్వు లేనిదాన్ని ఉంది ఉందనుకున్నప్పుడు కూడా ఉండదు ఉన్నదాన్ని అది లేదు లేదు లేదని ఉన్నది ఉండకుండా ఎక్కడికి పోదు. అది నీ బుద్ధిలో అంతర్గతంగా ఉన్న అజ్ఞానం. ఆ ఒక్క శ్లోకం అర్థమైతే చాలు నీకు వెంటనే దుఃఖం నశిస్తుంది అజ్ఞానం నశిస్తుంది. అది ఒక్కటే మనకు అర్థమైతే చాలు. మనం ఏం ఉన్నదాన్ని నాకు చింతించరండి లేదు ఏదైతే లేదు దానికి ఏదైతే లేదు దానికి చింతిస్తున్నాం కానీ ఉన్నదాన్ని పొందటం ఏది చింతిస్తున్నాం దాన్ని పొందాలని చింతిస్తూ అదే సైమల్టేనియస్గా అట్ ది సేమ్ టైం ఉన్నదాన్ని పొందటానికి పై ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే కరాహి డెస్టినేషన్ ఏంటి లింకన్ చెప్పాడు ఆయన స్లో వాకర్ నిమ్మగడు రైల్లో వెళ్ళిపోద్దు చీమ నడిచినట్టు ఆ పాత్ర రైట్ పాత్రలో ఉన్నావా కరెక్ట్ డెస్టినేషన్ డెస్టినేషన్ వెళ్ళి పాత్ర ఉన్న ఆ రోడ్లోనూ ఉన్నావు చూసుకో ఆయన స్లో వాకర్ నేను పరిగెత్తుకెళ్ళిపోక్కర్లేదు. అది ఈశ్వర అనుగ్రహం లేకుండా మనం దీని ఏ వస్తువునైతే తెలుసుకోవాలనుకుంటున్నాము దాని తాలూకు అనుగ్రహం లేకుండా అది సాధ్యం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ వస్తువు అయితే మనం ఎరుకులోకి తెచ్చుకోవాలనుకున్న అది మనమై ఉన్నప్పటికీ దాని తాలూకు ఎరుక లేదు. అయ్యాము ఉంటే అయ్యాము సరిపోదు అయ్యా ఏదో ఒక నేను నీడో ఇప్పుడు మన అనేది నేనైనా తలంపు నీ హృదయంలో ఒక నిజమైన నేను ఉంది అది దేహానికి మనస్సుకి నీ పరిసరాలకి పరిమితమైంది కాదు. అది యూనివర్సల్ స్పిరిట్ యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ అది యూనివర్సల్. ఏదో కులానికో మతానికో లేకపోతే ఒక దేశానికో ఒక రేస్కో పరిమితమైంది కాదు. అది కాస్మిక్ సోల్ యూనివర్సల్ సోల్ అది అంతరం వ్యాపించింది. ఇంది గలడ అందు లేడని చెప్పి మరి ఇలా చెప్తున్నా అది అంతరం వ్యాపించింది ఉంది అదే దట్ ఈస్ జిస్ట్ అంతటా ఏదైతే వ్యాపించిందో అది ఎక్కడ కూడా ఉంది ఇక్కడ ఏ ఉందో అది అంతటా వ్యాపించింది ఇది అదే ఇది అన్నది అంటే హృదయంలో ఏ ఉందని చెప్తే దేవుడు అంతటా వ్యాపించున్నాడు ఎక్కడ కూడా ఉన్నాడు కానీ వీడు వేరు వాడు వేరు కాదు. ఎప్పుడైతే దేహాభిమానం నష్టందో ఆ వస్తువు అంతటా ఉంది కాబట్టి మనం కూడా అంతటా ఉన్నామని అనుభవం కలుగుతుంది. అప్పుడు కవినితో పని లేదు గోయనితో పని లేదు రాకలతో పని లేదు పోకలతో పని లేదు శవాలను మొయ్యక్కర్లేదు శవాలకి చాకరీ చేయక్కర్లేదు మృత్యువుని చూడక్కర్లేదు. ఎటు చూసిన ఆనందమే ఎటు చూసిన సుఖమే ఎటు చూసిన శాంతి. వాడి శరీరం ఉన్నా పోయిన ఆడికి శరీరం ఉన్నా ఒకటి పోయిన ఒకటి లోకం కనిపించిన ఒకటి లోకం కనిపించకపోయినా ఒకటి. మన శరీరం చావు శరీరానికి చావు వచ్చింది అనుకోండి మనకు భయం వేసిపోతుంది. అది ఎందుకు భయం వేస్తుంది శరీరం చాలి పోయిన తర్వాత మనం ఉండలేమని ఆ ఇమేజ్ శరీరం చనిపోయాక మనం అందరం ఉంటాం. శరీరం చనిపోయిన తర్వాత కూడా మనం ఎక్కడికి వెళ్ళం మనం అందరం ఉంటాం కానీ ఉండడం అనేది ఒక తలంపు ఆ తలంపులోంచి మనకు భయం వచ్చేస్తుంది. ఇమాజినేషన్ ఇమాజినేషన్ నుంచే భయం వచ్చే ఉంటాం. ఎక్కడికి వెళ్తాం శరీరం మన శరీరం చనిపోయాక మనం ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళాం. శరీరం చనిపోయినప్పుడు వాడికి దుఃఖం ఎందుకు వస్తుందంటే శరీరం ముసలిది అయిపోయిన తర్వాత ఇంకా సినిమాకి వెళ్ళి కూడా అల్లేడు ఆడికి అలవాట్లు ఉంటాయి కదా మీకు అర్థమవుతుందా. ఆడికి శరీరానికి శరీరం చనిపోయాక పెద్దవాళ్ళు సినిమా ఎలా చూస్తాడు మనకి మన అడ్రస్ మనకు నేల తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపల నుంచి వస్తుంది, వస్తుంది. నీకు అర్థమవుతుంది? అక్కడి నుంచి వస్తుంది. ఇతర తలంపులు వస్తుంది. నేల తలంపు ఈ బోట్లంతా కలిపి మరణి అంటున్నాం. మరణి వచ్చాక ఏమొస్తుంది? దేహం వస్తుంది. దేహం వచ్చాక ఏమొస్తుంది? లోకం వస్తుంది. లోకం వచ్చాక లోకానికి కర్త ఉండాలి, ఒక యజమాని ఉండాలని అక్కడి నుంచి దేవుడు వస్తున్నాడు. అంచేది నీకు నువ్వు ఎక్కడి నుంచి ఆ మూలంలో పెడితే ఇవన్నీ కూడా దేవుడు, ఈ లోకము, ఈ మైండ్ నీకు అన్ని కూడా లోపలికి మిచ్చిట్లే అయిపోతాయి. అంతలో ఉన్నది మీరే. నేను తలంపు ఉదయంలోంచి వస్తుంది. ఉదయం నీకు నేనే తలంపు ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడు అక్కడ ఉదయం నుంచి వస్తుంది. నేను తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తున్నాయి. ఏ మంచి తలంపులు కావాలి, చెడ్డ తలంపులు, ఇతర తలంపులు వస్తున్నాయి. అయితే ఈ మైండ్ వచ్చాక దేహం వస్తుంది. మైండ్ ఉన్నవాడికి దేహం, మైండ్ లేని వాడికి దేహం ఉంది. మైండ్ ఉన్నాక దేహం వస్తుంది. దేహం ఉన్నవాడికి లోకం, దేహం బతుకున్న వాడికి లోకం కానీ దేహం చచ్చిపోయిన వాడికి లోకం ఉందండి. దేహం వచ్చాక లోకం వస్తుంది. లోకం వచ్చాక దీనికి ఒక యజమాని ఉండాలి. యజమాని లేకపోతే ఎలాగే? దేవుడు వస్తున్నాడు. ఈ దేవుడి కథ, ఆ లోకం కథ, మనస్సు కథ, నీ పుణ్యపాపాల కథ ఎక్కడన్నా నేనే తలంపు మీద ఆధారపడింది. ఈ ఖగోళం అంతా స్వర్గ లోకాలు, నరక లోకాలు, ఈ పుణ్యాలు, ఈ పాపాలు, ఈ యజ్ఞాలు, యాగాలు, బ్యాడ్ కర్మ ఉంది, గుడ్ కర్మ ఉంది, సత్కర్మ ఉంది, దుష్కర్మ ఉంది, ఇదంతా ఈ ఖగోళం అంతా కూడా ఈ భూమి కాదు, ఇతర లోకాలు కూడా, స్వర్గలోకం, నరక లోకం ఇదంతా కూడా ఈ మూల తలంపు మీద బేస్ ఉంది. మొత్తం ఖగోళం కూడా మూల మీద ఆధారపడి ఆ మూల తలంపుని మీరే దాన్ని మీరు షేక్ చేయటం లేదు, కనీసం డౌట్ చేయటం లేదు. డౌట్ చేస్తే షేక్ చేస్తారు. ఆ మూల తలంపు మీరే కాలం దాంట్లో నుంచి మీరు బాధ్యతకి ఆడారు. మూడత మూల ముందది నేను కాదని అర్థం కాదు. రిపీటెడ్ గా చెప్పాడు. ఏదైతే నేను నేను జ్ఞానం అంటే విద్యా జ్ఞానం కదయ్యా, పుస్తక జ్ఞానం. రామకృష్ణుడు నేను పోయిట్ అని చెప్పలేదు, నేను స్కాలర్ అని చెప్పలేదు, నేను శ్రీనివాసపడి అని చెప్పలేదు, ఏ చెప్పలేదు. మామూలుగా పోజారిగా బతికాడు ఈ ప్రపంచానికి. ఎంత జ్ఞానం ఇచ్చాడు. నేను స్కాలర్ని, నేను పోయిట్ని, నేను ఫేమస్ మ్యాన్ని, నేను పూజలు కొట్టలేదు. రామకృష్ణ పూజలు కొట్టేవాడికి జ్ఞానం వాడు. రామకృష్ణ పురం సినిమా యాక్టర్ పోజిస్తున్నట్టు ఎక్కడ పోజ్ ఇవ్వలేదు. నేను ఎక్కడ నేను పని స్కాలర్నని చెప్పలేదు, లేకపోతే పోయిట్నని చెప్పలేదు, నేను రిఫార్మర్ని చెప్పలేదు, ఏమి చెప్పలేదు. ఆయన ఎలాగున్నాడో దాని తాలూకా అనుభవం చెప్పాడు. వరని టీచర్ అయి కూర్చున్నాడు. ఆయన సంతకం పెట్టడం కూడా చేత కాదు, ఇల్లటి రేపు టీచర్స్గా టీచర్ అయి కూర్చున్నాడు. జ్ఞానం అంటే ఏమిటని చెప్పాడు. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, ఎంత చార్మింగ్ ఎక్స్ప్రెషన్, ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమీ లేదు. ఇది ఎక్కడ అనుకుంటున్నాను బో, ఇది పుస్తకాల్లో నొల్లికి నువ్వు అనుకుంటున్నావు. జ్ఞానం అనేది పుస్తకాల్లో లేదు. పుస్తకాలు విసుగుతుంటే నీకు ప్యాంట్ ఇష్యూ వస్తుంది కదా. జ్ఞానం లేదు. ఆత్మని హృదయంలో ఉంది కానీ పుస్తకాలు లేదు. పుస్తకాలు చదువుతుంటే నీకు పాండిత్యం వస్తుంది. పాండిత్యం వస్తే నాకు పుస్తకాలు రావచ్చు, నాకు ప్రసంగాలు చేయొచ్చు, నీకు అందరూ సన్మానాలు చేస్తారు, కొట్ట నిండా భోజనం పెడతారు, ఊరేగింపుడు ఊరేగిస్తారు. అక్కడతోటి నీ పని సరే అన్నాడు. అది ఇంకా మాకు దండలు వేశారు కదండి. ఇప్పుడు ఈ దండలతో సరిపో ఇక యువరింపులు, దండనం, సన్మానాలు వీటితో అక్కడితో ఎంత ఎంత బాగా చెప్పాడు చూడండి. చదువు ఉంటే ఇలా చెప్పలేడు. స్పిరిచువాలిటీ, నేకెడ్ ఎక్స్ప్రెషన్. అక్కడ ముస్తాబు చేయడానికి ఏదైనా మాట మాట్లాడితే పండితుడు ముస్తాబు చేస్తాడు. దాన్ని ముస్తాబు చేయండి. ఎలక్ట్రీజీగా ఇంక ఎలా వస్తాయని చెప్పేస్తాడు బయటికి. అందుకని దాన్ని అలంకరించడం అదే ఉండదు. నువ్వు నేను నేను అంటున్నావు. ఆ నేను నేను నిజమనుకుంటున్నా. ఆ నేను నువ్వు ఏదైతే నేను నేర్చుకుంటున్నావు, ఆ నేను ఆ నేను నేను కాదని తెలుసుకోవటం జ్ఞానము. అంటే ఒకే వాక్యం చెప్పాడు. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి, బుద్ధి ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. ఆత్మజ్ఞానానికి కృష్ణుడు ఎంత టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆత్మజ్ఞానానికి. ఎందుకు ఇచ్చాడంటే సర్వధర్మాను పరిచర్య మాం ఏకం శరణు. ఆయనంటే ఎవరు ఆత్మ, కృష్ణుడు అంటే ఆ కాళ్ళు చేతులు కాదు, వసుదేవుడు గారి అబ్బాయి కాదు, సత్యమే ఆత్మే. దేవతల్ని కోరికలు పెట్టుకుని దేవతల్ని అర్చన చేసేవాడు, దేవతకు పూజలు చేసేవాడు, దేవతలను పొందుతారు, నన్ను ఆరాధించేవాడు నన్ను పొందుతాడు, నన్ను ఆత్మ నా చైతన్యం. అక్కడ కృష్ణుడు అంటే అక్కడ చైతన్యము, నా ఇంత గురి పెట్టినవాడు, నా కోసం జీవించేవాడు, నా సంతోషం కోసం పనిచేసేవాడు, నా మాట్లాడినా ఏం చేసినా పని చేసినా నా అనుగ్రహాన్ని సంపాదించడానికి ఎవడైతే చేస్తున్నాడు వాడిని అనుగ్రహాన్ని పాత్ర నన్నే పొందుతాడు అంటే ఆత్మనే పొందుతాడు అని కృష్ణుడు చెబుతూ ఏకచింతన అంటే సర్వధర్మ ధర్మ. ధర్మాలు అంటే ఏంటంటే లౌకిక ధర్మాలు వైదిక ధర్మాలు. ఎవరైతే నిరంతరం స్మరించడం జయంగా పెట్టుకున్నాడో వాడు ఒక లౌకిక కార్యాలను వదిలేసాను, వైదిక కార్యాలను వదిలేసిన వాడిని పాపం అంటారు. అంటే మన ధర్మం విడిచిపెట్టేమని కాదు, మీకు అర్థమవుతుందండి. అంటే మనం చేయరాని పనులు చేయకూడదు, మనం చేసే పని మానకూడదు, మనం చేసే పని మనం మానకూడదు. మానేస్తే మనకు ప్రత్యేక దోషం వస్తుందంటారు. అంటే చేసే పని మానేసినా మనం చేయకూడని పని మనం చేస్తే ఎంత దోషం వస్తుంది, మనం చేయవలసిన డ్యూటీ వదిలేసిన అంత దోషం వస్తుంది. ఇక్కడ కృష్ణుడు అక్కడ తీసుకెళ్తున్నాడు అవసరం నిరంతరం నాకు చింతించేవాడు, చేయవలసిన డ్యూటీ వదిలేసిన నీకు పాపం కాదు. మీరు ఫాలో అవుతున్నారు కదా సబ్జెక్టు, మామూలుగా నువ్వు చేయడం నీ డ్యూటీ నువ్వు చేయాలి, ఆ డ్యూటీ చేయకపోతే నీకు దోషం వస్తుంది. కానీ సర్వధర్మాన్ని పరిచయం నిరంతరము అన్ని చింతించే వాడికి, నిరంతరము సత్యాన్వేషకుడికి, నీకు అర్థమవుతుందా, నిరంతరము ఆ సత్యజ్ఞానం సంపాదించగల వాడికి, నిరంతరము సత్యమైంది సత్యాన్ని ఆలోచించి సత్యాన్ని జయంగా పెట్టుకుని ఆ ట్రూత్ కోసం జీవించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు లౌకిక కర్మలు వైదిక కర్మలు ఒకళ్ళు సంధ్యావందనాలు ఈ జపాలు ఈ ధ్యానాలు లేకపోతే లౌకికంగా తల్లిదండ్రులు చేయవలసినటువంటి డ్యూటీలు ఇటువంటి మానేసినా వాడికి దోషం అంటదు. అంటే సత్యాన్వేషణకి టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంటే మనం సత్యాన్వేషణ ఇవన్నీ వదిలేసిన దేనికోసం, సత్యం కోసం వాడి దోషం అంటదు. సర్వధర్మాన్ పరిచర్య మాం ఏకం శరణం రజ, ఆయన ఒక్కడే శరణ వేడుకుని ప్రయాణం చేసేవాడికి ఒక లౌకిక ధర్మాలు వైదిక ధర్మాలు వదిలేసిన దాని తాలూకు దోషం వాడి సత్యాన్వేషకుడికి అంత ప్రాముఖ్యత ఈశ్వరుడు ఇచ్చాడు. ఇంకోటి సత్యం మనకు తెలియదు అనుకోండి, మనకు ఫ్రీడమ్ లేదు. సత్యం నీ హృదయంలో ఉంటే సరిపోదు, సత్యం నీ హృదయంలో ఒక అది చాలా తెలియని సత్పదార్థం నీ హృదయంలో ఉంటే సరిపోదు, అంత మార్చించే దుఃఖం నశించు. దాని తాలూకు ఎరిగించే వరకు నువ్వు సార్వల స్టేట్లోకి వెళ్ళు. ఒక రమణ మహర్షి గారు అవనండి, ఒక రామకృష్ణుడు అనండి, మీకు అర్థం అవుతుందే. సైన్స్ సార్వలిస్టుల్లో తీసుకెళ్ళలేదు, సైన్స్ అక్కడే సార్వలిస్ట్ ది మైండ్ కంట్రోల్ కూడా సైన్స్ ఇవ్వలేదు. సైన్స్ కొన్ని మనకు భోగాలు ఇస్తాయి, తర్వాత ఇంకోటి ఈ సై మనం ఇప్పుడే శరీరంతో భోగాలు అనిపిస్తాం అనుకోండి, మా అందరికీ తలవిషాపం ఉంది కదండి. ఆస్తులు లేకపోయినా అందరికీ తలవిషం, బ్యాంక్ అకౌంట్లు ఆస్తులు అందరికీ లేకపోయినా అందరికీ తలవిషాపం ఉందండి. బ్యాంక్ అకౌంట్ అందరికీ లేకపోవచ్చు, మనకి హోమ్లెస్ అవ్వచ్చు, మనకి ఇల్లు లేకపోవచ్చు, కొంప లేకపోవచ్చు, కానీ అందరికీ తలవిషాపం ఉంది. వాళ్ళు శరీరంతో ఏ భోగం అనిపించడం, ఏ రకమైన భోగం అనిపించినా అది తప్పనిసరిగా భోగం అనిపించినప్పుడు అది తెలియాలి, తప్పనిసరిగా రోగం వస్తుందండి. పూర్వ జన్మలో మనం అనిపించిన భోగాలు ఈ జన్మలో మన అందరికీ రోగాల కింద వచ్చినాయి. పూర్వ జన్మలో ఏ భోగాలు అయితే మనం అనిపించాము అది ఈ జన్మలో మనకు రోగాల కింద పట్టుకున్నది. ఈ జన్మలో ఏ అయితే అనిపిస్తున్నాము ఇవన్నీ రాబోయే జన్మలో రోగాలకు, ఏ రోగాలు సరే ఇవన్నీ రాబోయే జన్మలో రోగాల కింద అనిపిస్తాయి. భోగం అనిపించాడా వాడికి రోగం వచ్చి తీరుతుంది. ప్రతి భోగం వెనకాల రోగం ఉంటుంది, అది మనకు తెలియదు. భోగం బాగుంటే భోగం లేనుకుంటాం, ఆ భోగం నుంచిన మనిషి ఉంటుంది రోగం వచ్చేస్తుందో తెలియటం లేదు మనకి. ఆ తెలియ చెప్పేవాడే ఈ టీచరు. పదేవుడు ఆచార్య చెప్పు వాడి టీచరు, వాడి ప్రీచరు కాదు టీచరు. టీచర్ వేరు, టీచర్ వేరు. అంటే ఈశ్వరుడు అనే వాడు అక్కడ ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు అక్కడ ఉన్నాడు అనే సజీవమైన విశ్వాసం ఉంది. ముఖ్యం మనకు విశ్వాసం ఉండాలి. ఈశ్వరుడు ఒక కంట్రోలర్ అక్కడ ఉన్నాడు, ఒక ఈశ్వరుడు ఒకడున్నాడు, మనకి యజమాని అక్కడ ఉన్నాడు, మనకి యజమాని ఉన్నాడు. మీరు ధర్మం చేస్తారనుకోండి, లేకపోతే అధర్మం చేస్తారనుకోండి, ఇంకోటి మీరు చమత్కారం ఈ ముక్కులో దాన్ని పీల్చుకోవటం వల్ల మీకు అర్థం వచ్చింది, లేదా కూర్చోవటం వల్ల, నుంచోవటం వల్ల, యోగాభ్యాసాలు చేయటం 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 వల్ల, లేకపోతే మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ వల్ల, వీటి వల్ల మీ దేహానికి ఆరోగ్యం వస్తుంది కానీ అజ్ఞానం నశించదు. ఈ మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, ప్రాణాయామాలు అన్నింటి వల్ల ప్రాణాయామం మీరు మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ వీటి వల్ల మీ దేహానికి ఆరోగ్యం వస్తుంది అని ముద్దలు ఎక్కువ తినొచ్చు మీరు. దానికి అడ్డించిన డైజెషన్ అది బాగుంటుంది, కానీ అంత మాత్రం చేసే అజ్ఞానం నశించదు. మీకు లోపల క్యాన్సర్ పట్టుకుంటే కొబ్బరి రాసుకుంటే క్యాన్సర్ తగ్గదు. ఈ మీకు లోపల క్యాన్సర్ ప్రారంభమైంది అనుకోండి, రోజు కొబ్బరి నూనె రాసుకుంటే, మీరు కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది కానీ లోపల క్యాన్సర్ పోదు. అది అజ్ఞానం లోపల ఉంది, బయట లేదు. మీకు అర్థమవుతుంది, ఇది లోపల దాని దానికి అది ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి దాన్ని చెప్పుకుంటూ రావాలి, దాన్ని రిమూవ్ చేసుకుంటూ రావాలి. ఆ రోగ అర్థం అవ్వకుండా రోగం నశించదు. రుద్రుడు 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 అంటారు, రుద్రుడు అంటే దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని పోవటం రుద్రుడు. రుద్రుడు 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 అంటే దుఃఖాన్ని దాని తాలూకు కారణాలు ఉండేట్లు పోగొట్టివాడే అరుద్రుడు. అది ఈశ్వరు పట్ల సాధ్యమైన విశ్వాసం ఉండాలి. మూల తలంపు మూలంలోనే దేవుడు ఉన్నాడు. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, అండ్ అరుదా కృష్ణుడిని ఇప్పటికప్పుడు క్యాష్ డౌన్ చేసేయాలి. నువ్వు ఇక్కడ ఏదో పుణ్యం చేసుకో, తర్వాత చనిపోయిన తర్వాత నీకు అది నీకు లాభం పొందుతావు, అది మెటారిక్ అనవచ్చు, అటువంటి మాటలు చెప్పరు. దేహం చనిపోయిన తర్వాత ఈ జీవుడు ఉన్నాడా లేడా అంటే అంటే ఈ దేహం శ్మశానంలో చనిపోయి ఆ దేహాన్ని కాల్చేశాక దేహగతమైన చరిత్ర ముగిసిపోతుంది, కానీ ఆ జీవుడికి సంబంధించిన చరిత్ర ముగియదు. దేహానికి సంబంధించిన చరిత్ర ముగిసిపోతుంది, కానీ లోపల దేహము జీవుడు వాడి చరిత్ర ముగియదు. వాడి దేహము ఇతర లోకాలు ఉన్నాయా, ఆ లోకాలు ఉన్నాయా, స్వర్గలోకం ఉందా, చీకటి లోకాలు ఉన్నాయా, పుణ్యలోకాలు ఏమి రమణ మహర్షి గారు అడిగితే ఆయన ఉన్నాయని చెప్పలేదు, లేదని చెప్పలేదు. ఎంత యాక్యురేస్ అంటే ఎంత కరెక్ట్, ఎంత మ్యాథమెటికల్ యాక్యురేస్ అంటే నేను ఏం చెప్పానంటే శరీరం చనిపోయిన తర్వాత ఎవరైతే ప్రయాణం చేస్తున్నాడు వాని వినండి, చెవులను వినండి, ఎలా ఎన్ని స్వర్గాల అబద్ధం నరకాల అబద్ధం అని చెప్పలేదు, అని ఏం చెప్పలేదు. అది ఎవరంటే దేహం చనిపోయింది కదా, అది ఎవరు ప్రయత్నం చేస్తున్నాడు వారి స్వర్గం అంతేలేదు, నరకం అంతేలేదు. అన్ని పారమార్థిక సత్యాలు కానీ వ్యవహారిక సత్యాలు మాత్రమే, అదంతా పార్షియల్ ట్రూత్, కానీ అబ్సల్యూట్ ట్రూత్ కాదు, అది నగ్న సత్యాలు కాదు. భగవంతుని తెలుసుకోముందు ఆత్మ కాదు, వ్యవహారిక సత్యాలు కాదు. ఏదైతే అన్ని కాలంలో అన్ని అవస్థలో ఈ ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోతే అది సత్యము కాదు. ఒక అవస్థలో ఉండి ఇంకో అవస్థలు లేకపోతే అది సత్యము కాదు. అన్ని కాలాల్లో ఉండాలి, అన్ని అవస్థల్లో ఉండాలి, అన్ని ప్రాంతాల్లో ఉండాలి. దానికి అది టైమ్లెస్ స్పేస్, అన్ని అది ఒక టైంకి పరిమితం కాదు, ఒక స్పేస్కి పరిమితం కాదు, అన్ని కాలాల్లో ఉండాలి, ఎప్పుడు ఉండాలి. దాని తాలూకు నీకు ఎరుకొచ్చి అది నేనే ఉన్నాను, నువ్వు అంతనే నుంచి ఉన్నావు సంగతి తెలిసాక నీకు ఇంకో గోయింగ్ లేదు, కమింగ్ లేదు. ఈ జన్మలోనే ఇప్పుడే ఈరన్నావు, ఎప్పుడు కాదు, ఎక్కడే కాదు, ఇప్పుడే ఇక్కడే. అక్కడ నీ కాళ్ళు తెరవు, వాయిదాలు వేయకు. రేపు రూపు లేదు. సరసరం మన అందరం చేసి చెడ్డ ఏంటంటే జరిగిపోయిన గొడవ తప్పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటాం, భవిష్యత్తులో పెట్టుకుంటూ ఉంటాం, చేతిలోని వర్తమాన కాలాన్ని వదిలేస్తాం. అది చేతిలోని వర్తమాన కాలాన్ని మన సాధనకు ఉపయోగించుకోం. అది మనం అందరం చేస్తున్న పొరపాటు. నేను వెళ్ళిపోయింది అస్తమాన దాని గురించి ఆలోచించడానికి చేతిలో చేతిలో నీళ్ళు వెళ్ళిపోయినాయి బాధపడిన లాభం కొత్త మీద పెట్టుకోండి. అంటే మన వర్తమాన విధంగా ఉపయోగించుకోవాలి. స్వామర్తనానికి మనం అలవాటైతే ఇవాళ చేసే పని ఇవాళ చేసుకోవాలి, లేకపోతే దోషం వస్తుంది. ఇవాళ చేసుకునే పని ఇవాళ చేసుకోవాలి. రేపు అని రేపు రాదు కదా మనకి, ఏ రోజు కాడనికి రేపు వాడు చేయరు కదా. రేపు అని ఎంచుకుంటాడు వాడు. సోమర్తనంకి అలవాటు పడిపోయి లేజినెస్కి అలవాటు పడిపోయి ఇలా చెప్తాడు అనుకోండి. లేజినెస్ సోమర్తనంకి అలవాటు పడి వాడికి ఏ పురుషార్థం లేదు, వాడికి ధర్మం లేదు, అర్థం లేదు, కామం లేదు, మోక్షం ఎందుకు పనికిరాడు? మన ధర్మాన్ని మోక్షాన్ని లేని అర్ధకామాలకి పనికిరాడు. ఆ ఇంటికి పనికిరాడు, ఊరికి పనికిరాడు. ఈ మధ్య ఇంగ్లీష్ పోయితే ఎవరంటే ఇంటికి పనికిరాడనుకోండి, ఊరికి పనికిరాడనుకోండి, మీ కొంపలకు పనికిరాడనుకోండి, మీరు ఏం దెంగలు పెట్టుకోవద్దు. వాడి గురించి వాడి రాజకీయాల్లో పంపేయమని చెప్తారు. మీ ఇంటికి పనికిరాని వాడు, ఊరికి పనికిరాని వాడు ఉంటే వాడి గురించి ఏం దంగ పెట్టుకోవద్దు. వాడు కొంచెం రాజకీయాలను అలవాటు చేయండి. వాడు కూడా రాజకీయ నాయకులతో స్నేహం అలవాటు చేస్తాడు, రాజకీయాల్లో పడి ఉంటాడు, అలా తిరుగుతూ ఉంటాడు. అమ్మాయిగారు ఎలాగా ఇంటికి పనికిరాడు, అయితే మంత్రి అవుతాడు, అయితే మంచిదే. మంత్రి అవ్వకపోతే ఎలా పని, ఇంటికి పనికిరాడు అయితే మంత్రి అవుతాడు, అయితే మంత్రి అవ్వకపోయినా పడలేదు, అయినా పడలేదు, మనం వాడు కూడా అలా ఉండించుకుందామని చెప్పాడు. ఎందుకు పనికి ఆ ఎందుకు పనికిరాడు ఏమవుతాయంటే ఒకసారి రాజకీయాలు గెలిపితే మంత్రి అయిపోతాడు. అది ఎలాగైనా మన ఇంటికి మంత్రి అవ్వకపోయినా, మంత్రి అవ్వకపోయినా మనకు నష్టం, ఇంటికి పనికిరాడు కాబట్టి. ఒకవేళ ఏదైనా అడిగలే అది ఏదైనా అవకాశం వస్తే మినిస్టర్ అయిపోతాడు. అవి ఎందుకు పనికిరాని ఎవరైనా మీ ఇంటికే ఉంటే చదువు లేని వాడు, సంధి లేని వాడు ఎందుకు పని, ఇంటికి పనికిరాడు, కొంపకి పనికిరాడు, మీ వీధికి పనికిరాడు, ఊరికి పని, మీరేం దెంగలు పెట్టుకోవద్దు అని రాజకీయాలు అలవాటు చేసి రాజకీయాల్లో గెంటేయమని చెప్పారు. ఈ మధ్య కొత్తగా ఒక రైటర్ చెప్పాడు, ఇంగ్లీష్ పోయిట్ చెప్పాడు, లేటెస్ట్ స్టేట్మెంట్. వాడి గురించి ఆలోచించొద్దన్నారు. అది ఎలాగో కొంపకి పనికిరాడు, ఇడిచి బజార్ని ఇడిచిపెట్టేమన్నారు ఆయన. మీ నష్టం ఏంటి? ఆడ మంత్రి అవుతే అవుతాడు, అవ్వడం అనుకోండి, మీకు నష్టం ఏంటి? ఎలాగ కొంపక పనికిరాడు. అంచేత ప్లేటో చెప్పాడు, ఆల్ పొలిటీషియన్స్ ఆర్ పొలిటికల్ యానిమల్స్ అని. పొలిటీషియన్స్ గురించి ప్లేట్ ఏమన్నాడంటే వాడు యానిమల్స్ అడగాడు. అంటే మన చర్మానికి ఆడ చర్మానికి తేడా ఉంటుంది. ఆడ చర్మం చాలా మొతగ్గా ఉంటుంది. రోజుకో పార్టీ మారిపోయిన వాళ్ళకి ఏమనిపించదు అసలు. రోజుకో పార్టీ మారిపోతారు అనుకోండి, వాళ్ళకి అసలు ఏం అనిపించదు అసలు. అంటే దొరపతి మీద ఏమైనా వాళ్ళనట్టే. అది ఎవరికైనా యానిమల్స్ అని చెప్పాడు ప్లేటో. అంటే ఇప్పుడు ఎందుకు మనం ఈ విషయాల్లో ఎందుకు మాట్లాడుకుంటామంటే మీకు ఎప్పుడు కూడా అదంతా వదిలేండి. సృష్టి ఇదంతా సృష్టి క్రమం, భగవాన్ ఏం చెప్పాడు ఇదంతా వదిలేయండి. ఆ సృష్టి ఎప్పుడు అలా జరిగింది, ఇందులో మంచి ఉంటుంది. సృష్టి ఎప్పుడు సృష్టిలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. మీరు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోండి, ముగిస్తున్నాను నేను. మన అర్థం చూసుకుంటాం, అర్థం చూసుకుంటే మన ముఖంలో ఏముందో కనిపిస్తుంది. మచ్చలు ఉంటే మచ్చలు కనిపిస్తే, మచ్చలు లేకపోతే మచ్చలు కనపడవు. అలాగే ఏదైనా మచ్చ ఉందని కూడా అర్థం, ఆ మచ్చను చెరిపేసుకుంటాం, చేయి పెట్టి చెరిపేసుకుంటాం, ఏదైనా మచ్చ ఉంటే మొక్కుందా. అలాగే సృష్టి అనేది కూడా మిర్రర్. మిమ్మల్ని మీరు ఎలా సృష్టిలో చూసుకుంటామంటే మీ బలహీనత లేదంటే ఒకసారి లోకం చెప్తాడు. మీకు జిన్ అంటే ఇష్టం లేదని మీరు అనుకుంటారు, జిన్ను చూసినంటే మీకు ఇష్టం రావచ్చు. అలాగే ఈ లోకాన్ని చూసేప్పుడు మన బలహీనతలు ఏంటో మనకు తెలుస్తాయి. లోకంలో అనేక ఆకర్షణ ఉండే లోకంలో ఈ ఆకర్షణ మధ్యలో మనం నిర్వీకారంగా ఉండగలుగుతున్నామా, లేకపోతే ఏదో ఆకర్షణకు గురి అవుతున్నామా? ఎంత అంటే లోకం కూడా మనకు మిర్రర్ లాంటిది. మన బలహీనత ఏంటో లోకం చెబుతుంది, అంటే లోకం తీయదు. ఎక్స్రే మన రోగం చెబుతుంది కానీ లోకం తీయదు. అలాగే లోకం కూడా మన బలహీనతలు చెబుతుంది కానీ నువ్వు నేనే పోగొట్టుకోవాలి, ఆ బలహీనతలు నేనే పోగొట్టుకోవాలి. అయితే ఈ లోకం అనేది ఒక ఎక్స్రే లాంటిది, నీ బలహీనతలు చెబుతుంది. కానీ నువ్వు సాధన చేసి ప్రయత్నం చేసి గురువు అనుగ్రహాన్ని సంపాదించి ఈశ్వర అనుగ్రహాన్ని సంపాదించి మేక్ ఎఫర్ట్, నీ ప్రయత్నం ఎంతవరకు చేయగలవో అంతవరకు చేసి ఆ బలహీనతల నుంచి నువ్వు బయటికి రా. ఆ బలహీనతలు చెప్పేసి ఊరుకుంటుంది లోకం, కానీ ఆ బలహీనతల నుంచి బయటికి రావటాన్ని నువ్వు సాధన చేయాలి. దానికి సాధన చేయాలి. సాధన చేయటం అంటే ఏదో కొత్తగా సంపాదించేది కాదు. జన్మాంతరం నుంచి, పూర్వజన్మల నుంచి నువ్వు తెచ్చుకునేటువంటి అలవాట్ల నుంచి, నీకున్న విద్యాజ్ఞానం నుంచి, అందులోంచి విడుదల పొందటమే సాధన. అంటే సాధన ఎందుకంటే అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి, అవిద్యను పోగొట్టుకోవడానికి, మరి తెలు అలవాట్ల నుంచి విడుదల పొందటానికి సాధన. అంతేకాని నువ్వు దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు దానికి సాధన అక్కర్లేదు. పైన ఈ డస్ట్ అంతా పోతే అది ఉన్నది ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతుంది. నువ్వు సాధన చేసి నువ్వు కొత్తగా సంపాదించుకోక్కర్లేదు. నీకు తెలుసున్న అక్కడ ఉంది, నీకు తెలియపోయినది అక్కడ ఉంది. కానీ దాని తాలూకు ఎరుక నీకు రావటానికి, దానితో ఐడెంటిఫై అది నీవే అనే సంగతి నీకు తెలియటానికి, ఏ అలవాట్లు అయితే నీకు అడ్డొస్తున్నాయో, ఏ బలహీనతలు అయితే ఓడ్డొస్తున్నాయో, ఏ లోక వాసన, శాస్త్ర వాసన, దేహ వాసన, ఏ వాసనలు అయితే నీకు అడ్డొస్తున్నాయో జాగ్రత్తగా అట్లా ఐడెంటిఫై చేసి జాగ్రత్త స్పెసిఫిక్గా తెలుసుకుని అనుకరణ పానికి రాదు. నీ మనస్సు బాహ్యముఖం అవటానికి ఏ కారణం అయితే నీకు అడ్డొస్తుందో అది అక్కడ ఆ కారణానికి అపోజిషన్ పార్టీ పెట్టి, దానికి వ్యతిరేకత పెట్టి ఆ కారణాన్ని ఎలా తొలగించుకోవాలి, ఏ కారణం వల్ల మన మనస్సు బాహ్యముఖానికి వెళుతుంది, ఆ కారణాన్ని తొలగించుకోవటమే సాధన యొక్క గమ్యం. అంటే సాధన అంటే నువ్వు సంపాదించేదేమి లేదు. రమణ మహర్షి గారు చెప్పారు, నీకు రోగం రాకుండా చూసుకోవటం మంచిదే, రోగం వచ్చాక తగ్గించుకోవటం ముఖ్యం. నీకు రోగం రాకుండా చూసుకోవడం మంచిది అని రోగం వచ్చాక తగ్గించుకోవడం, రోగం వచ్చాక తగ్గించుకోవటం కంటే అసలు రోగం రాకుండా చూసుకోవటం మంచిది. అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అది రోగం వచ్చిన తర్వాత తగ్గించుకోవడం అంటే అది డిసీజు రాకుండా చూసుకోవటం మనకు మంచిది. ఇంచదంటే కోరికలు వచ్చిన తర్వాత ఆ కోరిక మీకు బాగా అర్థం చేసుకోండి. మీరు కోరిక వచ్చిన తర్వాత కోరిక వచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చుకోవడం కంటే కోరిక రాకుండా చూసుకోమని. కోరిక వచ్చిన తర్వాత అది నెరవేర్చుకోవడం కంటే కోరిక రాకుండానే చూసుకో, ఆ డిజైర్ ఎరేజ్ కాకుండా చూసుకో. కోరిక వచ్చిన తర్వాత నెరవేర్చడం అది వేరే విషయం, నెరవేర్చుకోవడం. ఆ డిజైర్ ఎరేజ్ కాకుండానే చూసుకో. లౌకిక వాసనలు తగ్గించుకో. లౌకిక వాసన అది జ్వరం లాంటిది. లౌకిక వాసనలు తగ్గించుకో. ఎవరికైనా ఒక మంచి మాట చెప్తామనుకో అది మంచిది. అంతకంటే ఆత్మవిచారణ చాలా ఇంపార్టెన్స్ ఉంది. నీకు అర్థం వచ్చిందే, ఒక మంచి మాట ఎవరికైనా చెప్తారని కూడా అది మంచిదే. నేను ఏదో నాలుగు మాటలు మీకు చెబుతున్నాం అది కాదు. ఇంతకంటే నాకు ఆత్మవిచారణ ముఖ్యం. ఇంకోటి, మీరు మంచి మాటలు ఇతరులకు చెప్పినా మీకు ఇంతగా మంచి మాటలు మంచి, ఇంతకంటే టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ సత్యాన్వేషణ మీరు ఇవ్వాలి. తర్వాత మంచి మాటలు చెప్పారనుకోండి, నేనేదో మంచి మాటలు మీకు చెప్పారనుకోండి, నాన్నగారు మీరు మాకు చాలా మంచి మాటలు చెప్పారు, మేము బాగుపడే మాటలు చెప్పారని మీరు అంటారు అంటే మాకు గర్వం వస్తుంది, మరి జ్వరం వచ్చేస్తుంది మాకు. నీకు ఏం వస్తుంది, నన్ను ఆంధ్ర పొగుడుతున్నారు, నాకు సన్మానం చేస్తున్నారు. ముందు సత్యాన్వేషకుడు నిందలోంచి స్తుతిలోంచి బయటికి రావాలి. సత్యాన్వేషకుడు ముందు ఈ రెండు లోకాలకు సహజం, స్తోత్రం సహజం, నింద సహజం. నిందించేవాళ్ళు నిందిస్తూ ఉంటారు, స్తోత్రం చేసేవాళ్ళని స్తోత్రం చేస్తూ ఉంటారు. ముందు ఎవరైతే సత్యాన్వేషకుడు వాడి నిందలోంచి స్థుతిలోంచి బయటకు రావాలి. నేను మంచి మాటలు చెప్పిన మీరేమంటారు, నాన్నగారు మంచి మాటలు చెప్పారు, మీకు ఏదో సన్మానం చేస్తాం, దండ పడేస్తాం, ఏదో చెప్తారు, లేదా బోకే ఇస్తాం, ఏదో చెప్తారు, మీకు ఏదో మాకు ఏదో చెప్తారు, మంచిదే, మేము మంచి మాటలు చెప్పడం మంచిదే. కానీ తర్వాత ఏమవుతుంది, మీరు ఏదో చాలా మంచి మాటలు చెప్పినప్పుడు మా మనసులో ఒక వికారం వస్తుంది. ఏమొస్తుంది మా మనసులో? ఆ వికారం చేంజ్ చేస్తుంటే మా సత్యాన్వేషణ ఆపేసేస్తుంది. లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళడం మేము ప్రయత్నం చేస్తున్నాం కదా, మళ్ళీ మీ స్థుతి అది వచ్చి ఆటంకం లోపల పడి ఈ గొంతుకు పట్టుకుంటున్నాం. బహు సాధకుడు బహు జాగ్రత్తగా ఉండాలి, సాధకుడు బహు జాగ్రత్తగా ఉండాలి. మంచి పనులు చేసినా మామూలుగా మంచి పనులు మంచియే, మిమ్మల్ని ఎవరో ఒకరు పొగుడుతూ ఉంటారు కదా, మంచి పనులు చేసేటప్పుడు మీకు వికారాలు ప్రారంభమవుతాయి, అది లోపల తీసుకుంటారు. లోపలికి రమణ మహర్షి గారు అనేవారు, మీరు విచారణ చేయండి, ధ్యానం చేయండి, ఆ చేసే శక్తి మీకు లేదనుకోండి, మనస్సును మోస్టాప్ చేయొద్దన్నారు. దేనైతే మనం పోగొట్టుకోవాలనుకుంటాం దానికి డెకరేషన్ చేయొద్దన్నారు. అంటే ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేశారనుకోండి, ఆ స్తోత్రాన్ని మనసులో తీసుకున్నారనుకోండి, మైండ్ డెకరేట్ అవుతుంది. దేన్నైతే పోగొట్టుకోవాలంటున్నారో దానికి డెకరేషన్ పెంచేస్తున్నారు. అంచేత మా గైడ్, మా ఫిలాసఫర్, మా ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, ఆరింటికి ట్రైన్, కొంతమంది భక్తులు వెళ్ళిపోతున్నారండి, అంచేత మీరు ఐదింటికి 4:30 బుకింగ్ చేయండి అని చెప్తున్నాడు. అందుచేత ఇప్పుడు తర్వాత సన్మానం ఉంది, మీరు ట్రైన్కి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోండి, తర్వాత సన్మానం ఉంది. ఈసారి మీరు ఎప్పుడున్న విజయవాడ ఎప్పుడు వస్తే సాయంత్రం 6 గంటలకి సభ ఏర్పాటు చేస్తాం. సిటీస్లో సరసరిగా మధ్యాహ్నం 2 గంటలకి 6 గంటలకేసి మీకు అందరికీ ఆఫీస్ నుంచి బయటకు రావటం మీకు శ్రవణం చేయడానికి మీకు అనుకూలంగా ఉంటుంది, మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే కామకులు చాలా లోచుగా ఉంటాయి, చాలా లోచుగా ఉంటాయి. ఇప్పుడు గోడలోకి మనం మేకు గుచ్చామనుకోండి, బాగా లోపల గుచ్చేసాం అనుకోండి, ఉడికి ఇలా లాగితే రాదు. ఎంత బలంగా ఆ గోడలో ఆ మేకు గుచ్చామో అంత బలంగా లాగితేనే కానీ మేకు బయటకు రాదు. ఎన్ని జన్మల నుంచి కామక్రోధాల యొక్క లోచి ఎంత ఉందో మీ లోపల, అంత గట్టిగా సాధన చేస్తేనే కానీ, అంత అది ఎంత లోతులో ఉన్నా అంత లోతుగా మీరు సాధన చేస్తేనే కానీ కామక్రోధాల నుంచి విడుదల పొందలు. ఇది ఒక కామక్రోధాలు, కామక్రోధాలు అంటాం. మన అహంకారం, మన అహంకారమే మనకున్న అజ్ఞానమే మనకున్న అవిద్య కామం కింద మారుతుందని, మనకున్న అజ్ఞానమే కోపం కింద మారుతుందని తెలియక ఇది వేరే అనుకుంటున్నా, ఇదే మాయ. ఈ బాగా అర్థం చేసుకోండి, మనకున్న అహంకారమే కామం కింద మారుతుంది, మనకున్న అహంకారమే కోపం కింద మారుతుంది, మనకున్న అహంకారమే అసూయ కింద మారుతుంది. అంటే రమణ మహర్షి గారు ఫైనల్గా చెప్పింది ఏంటంటే, ఈ అహంకారం ఉంటే మమకారం ఉంటే అహంకారం ఉంటే అంతా ఉన్నట్టే. అహంకారం ఉంటే కామక్రోధాలు ఉన్నాయి, ప్రపంచం ఉంది, దేవుడు ఉన్నాడు, పుణ్యం ఉంది, పాపం ఉంది, పనిష్మెంట్ ఉంది, రివార్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి అహంకారం ఉంటే. అది లేకపోతే ఏది లేదు. ఇది అల్టిమేట్గా అని చెప్పి, అహంకారం ఉంటే అంత ఉందావు, నీవు ఉన్నావు, నేను ఉన్నాను, దేవుడు ఉన్నాడు, లోకం ఉంది, అన్నీ ఉన్నాయి, అది లేకపోతే ఏది లేదు, నువ్వు ఉన్నావు. అయ్యాం దట యామ్, అయ్యాం దట యామ్, అయ్యాం అది కరెక్టే మనం తెలియదు, కానీ దట తెలుసుకోవడం అంటే సాధన. అయ్యాం దట యామ్, నేను ఉన్నాను, నేను ఉంటే సరిపోదు. నేను నేనై ఉన్నాను, మీరు రాసుకోండి, నేను ఉన్నా, నేను ఉన్నా అంటే సరిపోదు, నేను ఉంటా. నేను ఏదైతే నేనుగా ఉందో లోపల, ఇట్ ఈస్ ఎ ట్రూ లై, ఇట్ ఈస్ లై లై, ఇట్ ఈస్ ఎ రియల్ లై, ఇట్ ఈస్ రియల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ రియల్ హ్యాపీ, ఫాల్స్ హ్యాపీనెస్ కాదు. ఇంద్రియ విషయాల నుంచి వచ్చిందంతా ఫాల్స్ హ్యాపీనెస్, ఇట్ ఈస్ రియల్ హ్యాపీనెస్, రియల్ నాలెడ్జ్, ఇది ఫాల్స్ రియల్ నాలెడ్జ్. ఉందని నేను ఒకటి ఉంది, ఆ హృదయంలో ఒక నేను ఉంది, అదే ట్రూ లై, అదే స్వర్గరాజ్యము. అది అది ఉంది, అది ఉంది అని తెలుసుకుంటే సరిపోదు, వింటే సరిపోదు, మననం చేస్తే సరిపోదు. ఈ దేహం నీకే విధంగా అయితే అనుభవం ఉందో, నేను ఉంటే నేను ఉందా అది సరిపోదు. నేను ఉన్నాను, నేను ఉంటే సరిపోదు. నేను ఏదైతే నేనుగా ఉందో, నేనుగమైతే నేనుగా ఉందో, నేను నేను తెలియాలి. నేను నేనై ఉన్నాను, నేను నేనై ఉన్నాను. అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు నిన్ను అశాంతి విడిచిపెట్టదు, దుఃఖం విడిచిపెట్టదు, పునర్జన్మ విడిచిపెట్టు. నో ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, నో ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ మెరిట్, నో ఫ్రీడమ్ ఫర్ సిన్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ నాన్ సెన్స్. నేను ఉన్నాను అంటే సరిపోదండి. నేను నేనై ఉన్నాను అది అనుభవంలోకి రావాలి. అప్పుడు పునర్జన్మ విడిచిపెట్టింది, శవాలను మోస్తూ ఉండవలసింది. అలాగే ఏ రూపంలోనప్పుడు ఆ శవంతో మనం తాదాక్ష్యం పొందుతాం. చివరిలో ఒక మాట, చివరి మాటగా ముగిస్తాను. కర్తృత్వం దుఃఖం ఎవరికి? కర్తృత్వం అనకు అందట్టు అనుకున్నవాడు దుఃఖం వచ్చి తీరుతుంది. దుఃఖం ఎవరికి? ఆత్మలో దుఃఖం లేదు, ఆత్మలో దుఃఖం లేదు. ఎవరికి దుఃఖం? ఎవరికి? కర్తృత్వాలు అవి దేహము నేననే బుద్ధికి. దుఃఖం వచ్చినంతే సంతోషం వచ్చిన, నీకు అర్థమవుతుంది? మీరు దేహం ఉన్నప్పటికీ, దేహం ఉన్నప్పుడు కర్తృత్వం ఎవరికైతే నశించిందో వాడు దుఃఖం ముట్టుకోదు. ఏం చేస్తే కర్తృత్వం నశించిన వాడు ఉంటాడు. అది ఎలా ఉంటాడు? ఆత్మగా ఉంటాడు. ఆత్మకి దుఃఖంతో సంబంధం లేదు. ఇట్ ఈజ్ అబౌ ఆల్ దీస్ థింగ్స్. మీకు దుఃఖం ఆత్మకు లేదు. దుఃఖం దేనికి ఉంది? కర్తృత్వానికి ఉంది. నేను పుణ్యం చేసినా పాపం చేసినా నేను చేశానని చేస్తూ ఉంటాడు. నేను నేను అని బాడీ బౌండ్ అయితో చేస్తాడు. అది ఎత్తుకెత్తాడు, అనుభవించాడు. ఆ కర్తృత్వం నశించింది అనుకోండి, వాడికి ప్రారంభం లేదు, వాడికి సంచితం లేదు, వాడికి ఆగామం లేదు. ఈ సంచితం ఎవరికి? ఆగామం ఎవరికి? ప్రారంభం ఎవరికి? ఆ దేహం నేరు తలాంపు ఉన్నవాడికి, అంటే కర్తృత్వం ఉన్నవాడికి. ఆ కర్తృత్వం ఉన్నవాడికి సంచితం ఉంది, ఆగారం ఉంది, తర్వాత ఇంకేముంది, ప్రారంభం ఉంది, ఇవి అన్ని ఉన్నాయి. కానీ కొంతమంది ఏమంటారంటే కర్తృత్వం పోయిన తర్వాత, కర్తృత్వం పోయిన తర్వాత సంచితం పోవచ్చు, ఆగారం పోవచ్చు, ప్రారంభం ఉంటుంది కదా అని కొంతమంది అంటారు. రమణ మహర్షి గారు ఏమన్నారంటే దశరథుడు చనిపోతే ముగ్గురు భార్యలకు వైద్యం వస్తున్నాయి, ఇద్దరు ఒక వారికి ఆగిపోతున్నారు అడిగాడు. దశరథుడు చనిపోతే ముగ్గురు భార్యలకి వైద్యం వస్తుందా? ఇద్దరు భార్యలకి వైద్యం వచ్చి మిగతా భార్యకి వైద్యం ఆగిపోతుంది ముగ్గురు భార్యలు, అదే ప్రారంభం కూడా పోతుంది. అయితే మీకు క్యాన్సర్ వచ్చింది కదా, క్యాన్సర్తో బాధపడుతున్నారు కదా అని అడిగితే చూసేవాళ్ళు, స్వామి చూసేవాళ్ళు ప్రారంభం అనిపిస్తున్నాడు అనుకుంటున్నారు. ప్రారంభం జ్ఞాని యొక్క ప్రారంభం ఏంటి? జ్ఞాని ప్రారంభం అని, నేను ప్రారంభం అనిపిస్తున్నాను జ్ఞాని అనుకోడు. ఇక కర్తృత్వం లేదు, చూసేవాడు అనుకుంటాడు. చూసేవాడు అనుకుంటే వాడికి సంబంధం లేదు, ఆ చూసేవాడు అనుకుంటే వాడికి సంబంధం లేదు. కానీ నేను అది అనిపిస్తున్నాను, ఇది అనిపిస్తున్నాను, అక్కడ కర్తృత్వం లేదు కాబట్టి అనుకునేది ఉండదు. కర్తృత్వం లేదు కాబట్టి అనుకునేది ఉండదు. ఆత్మకి ప్రారంభం లేదు, కర్తృత్వానికి ఉంది. కర్తృత్వం పోయినట్టు అన్నీ పోతాయి. అయితే చూసేవాడు వాడి ప్రారంభం అనిపిస్తున్నాడని, చూసేవాడికి అనిపిస్తుంది అంతేకాని అక్కడ ప్రారంభం కూడా లేదు. ఏం చదివి లేదు అక్కడ కర్తృత్వం లేదు. కర్తృత్వం ఉంటే ప్రారంభం ఉంది, కర్తృత్వం ఉంటే సంచితం ఉంది, కర్తృత్వం ఉంటే ఆగమం ఉంది. కర్తృత్వం లేని వాడికి మూడు లేవు. ఇక్కడికి చూసేవాడికి వాడి క్యాన్సర్ వచ్చింది, వాడి ప్రారంభం అనిపిస్తున్నాడు అని అనిపి చూసేవాడికి అనిపిస్తుంది. అక్కడ లోపల ఏమి లేడు, లోపల ఏది రాజ్యం. రమణ మహర్షి గారు అనుకున్నారు, రమణ మహర్షి గారి రమణ మహర్షి చివరి రోజుల్లో ఏది చెప్పారంటే, నేను ఎక్కడికి పోతాను, నాకు వెళ్తాను చోట ఏముంది. అంతటా ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? అంతటా ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? ఐ షాల్ బి హియర్ అన్నది ఐ యామ్ హియర్. నేను ఉంటాను, నేను ఉన్నాను. వేర్ కెన్ యూ గో? ఎక్కడికి వెళ్తాను? ఒక ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను దేని చోట అంటూ ఉంటే కదా. అంటే నీకు బ్రాహ్మణ స్థితి ఎప్పుడు వచ్చిందో, నీకు బ్రాహ్మీ స్థితి ఎప్పుడైతే వచ్చింది, నీకు ఎప్పుడైతే వచ్చిందో బ్రహ్మం అంతటా వ్యాపించి ఉంది కాబట్టి నేను అంతటా వ్యాపించి ఉన్నాను అనుభవంలోకి వచ్చేస్తుంది. వాడికి గోయింగ్ లేదు, కమింగ్ లేదు, ఇవన్నీ ఒట్టి మాటలు కదా. ఇట్ ఇస్ టు ది రియల్ లైఫ్. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకొని ముగిస్తున్నాను. కృష్ణుడు చెప్పాడు ఒక అభ్యాసం సరిపోదు, ఒక అభ్యాసం వల్ల మీరు సక్సెస్ అవ్వలేరు. మీరు సత్యానువేషకులు అయినా వైరాగ్యం కూడా ఉండాలి. కానీ ఇక్కడ కూర్చున్నాను, విచారం చేయడానికి కూర్చున్నానండి, ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాను. మా జిన్నూరులో మా పిలకలో మా గడ్డిమేట్లు మా ఇల్లుని జ్ఞాపకం వస్తాడు, నేను అక్కడ సాధన చేయగలనా? అంటే వైరాగ్యం లేని వాడు సాధన చేసే చేస్తే చేయొచ్చు, అది సక్సెస్ అవ్వలేడన్ను. నువ్వు చేయడానికి కూర్చున్నావు అది కరెక్టే, నువ్వు సిన్సియర్గా ప్రయత్నావు చేయడానికి. అయితే నువ్వు మైండ్ విత్డ్ రావదు, నీ పిడకల్లోంచి నీ పొలంలోంచి విత్డ్ రావదు. అయితే నువ్వు ఫెయిల్ అయిపోతావు, చేస్తే చేయి ఫెయిల్ అయిపోతావు. సరే ముగిస్తున్నాం. మీరు ఇది జ్ఞాన వైద్యం లేదా నాలుగు మాటలు చెప్పినా మాకు 10 పైసలు వాటా కంటే ఇందులో ఈశ్వరుడు కూడా యజ్ఞాలు అలాగ ఉంటాయి. ఇవన్నీ అరేంజ్ చేసిన వాడికి, ఇవన్నీ ఐషామ్యాలు అరేంజ్ చేసిన వాడికి కొన్ని పైసలు, జ్ఞానయజ్ఞం మీకు కొన్ని పైసలు, ఇక్కడ విన్న వాళ్ళు కొన్ని పైసలు, ఈ కుర్చీలు అరేంజ్ మైక్ పెట్టిన వాళ్ళు కొన్ని పైసలు. ఆ కర్మ పరిచయం ఏం చేస్తాడంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేగా మాకు ఇంకా 10 పైసలు మిగులుతుంది. మాకు వాటా వచ్చి జ్ఞానయజ్ఞం మాకు వచ్చి వాటా 10 పైసలు, మీ కొన్ని పైసలు, ఈ మైక్ పెట్టినవాడు కొన్ని పైసలు, మనకి షెల్టర్ ఇచ్చినవాడు కొన్ని పైసలు, ఇవన్నీ వేసిన వాడు కొన్ని పైసలు, అందరికి అలా పంచిపెట్టేస్తాడు. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అంటే ఈశ్వరుడు అంటే డిస్ట్రిబ్యూటర్, ఎవరికి వలసిన కోటానికి ఇచ్చేస్తూ ఉంటాడు. నీకు అర్థం, ఎవరు వాటానికి ఇచ్చేస్తాడు ఈ వాటాలని ఎవరెవరుగా మాకు వచ్చింది 10 పైసలు. అంటే మాకు ఎక్కువ షేర్ వచ్చేస్తుంది అనుకుంటారు, ఎక్కువ ఎవరు మిగులుతుంది నాకంటే. అంటే 10 పైసలు కంటే ఈ వాటలో మాకు ఉండదు. అంటే ఈ జ్ఞానయజ్ఞం ఇదేంటిది? జ్ఞానయజ్ఞం ఒకవేళ మా అందరికీ కర్తృత్వం అప్పుడు నశించలేక ఉందనుకున్నాం, ఒకవేళ కర్తృత్వం ఉన్నా కర్తృత్వంతో వాట ఇస్తాడు, పుణ్యానికి పుణ్యం పాపానికి పాప వాట ఇస్తాడు. ఈ జ్ఞానయజ్ఞం నాకు వచ్చి వాట 10 పైసలు మాత్రమే చెబుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. తర్వాత మన నరసింహరావు గారి సన్మానం 5 నిమిషాలు ఓపికగా కూర్చోండి. వారి సన్మానం అది, వారి సన్మానం అయిన తర్వాత మీరు డిస్పర్స్ అవ్వచ్చు.